गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं
ఓం శ్రీ నారాయణ పరమాత్మనే నమః. యాక్చువల్గా ఈరోజు ఇంకొక టైంతో మాట్లాడిద్దాం అనుకుని లాస్ట్ మూమెంట్లో కొండారెడ్డి గారు అనుకోవడం జరిగింది. అంటే ఈశ్వర ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఏ క్షణాన ఎలా ఉంటుందో అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. అంటే నాన్నగారు అంటూ ఉంటారు కదా, జీవితం అంటే సముద్రంలో ఒక అల, తర్వాత ఇంకొక అల, తర్వాత ఇంకొక అల, అలలు అంతు లేకుండా వస్తూ ఉంటాయి, దానికి అంతు ఉండదు. బట్ సాధన అంటే ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే సాధన చేయాలి అంటే అలలు ఆగిపోయిన తర్వాత స్నానానికి ములుగుదాం అనుకోవడం ఎలాంటిదో, సమస్యలో లేకపోతే ఇబ్బందులు ఇవి ఇప్పుడు కుదరదు మళ్ళీ చేసుకుందాం, లేకపోతే ఇప్పుడు చిన్న వయసు కొంచెం ముసలోళ్ళు అయ్యాక చూసుకోవచ్చు, ఇంకా బోల్డ్ జీవితం ఉంది కదా మెల్లగా సంస్కరించుకోవచ్చు అనుకున్నట్టు ఉంటుంది. అలలు ఆగవు, జన్మ పరంపర ఆగదు. సో వెన్ ఈజ్ ది రైట్ టైం అంటే దిస్ ఈజ్ ది రైట్ టైం, అంటే ఇప్పుడే ఇక్కడే నువ్వు స్టార్ట్ అవ్వాలి, వేరే ఎవర్ యు ఆర్ ఇన్ వాట్ ఎవర్ పొజిషన్. ఎందుకంటే కాలం రూపంలో నేను ఉన్నానని చెప్పాడు కృష్ణుడు. సో కొండారెడ్డి గారు భగవద్గీత ఆల్రెడీ సండే సండే ఇద్దరు ముగ్గురు కూర్చొని చెప్పుకుంటున్నారంట. సో ఆ అధ్యాయాలు చదివితే చక్కగా కొంచెం మననం చేసుకుని కాస్త ఎక్స్ప్లెనేషన్ మనం సబ్జెక్ట్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కొండారెడ్డి గారిని కనెక్ట్ అవ్వమన్నారు అన్నమాట. కొండారెడ్డి గారు ప్రేయర్ చేసి మొదలు
పెట్టండి. నమస్తే అమ్మా.
నమస్కారం అండి.
అలాగేనమ్మా. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి. ఓం భగవద్గీత అమ్మ, గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం గురించి చెప్పమన్నారు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. కురుక్షేత్ర రణరంగానికి వచ్చి అర్జునుడు యుద్ధం చేయలేను, బంధువులే కనిపిస్తున్నారు, నా గురువు గారు, నా తాతగారు, నా బంధువులే, నా మిత్రులే, వీళ్ళందరినీ నేను చంపలేను, దీనికన్నా భిక్షం ఎత్తుకోవడం మంచిది, నేను యుద్ధం మానేస్తాను, యుద్ధం చెయ్యను, చెయ్యలేను అని ధనుర్బాణాలను పాడేసి కూర్చున్నాడు. కృష్ణ పరమాత్మ మొదటి అధ్యాయంలో ఏమీ మాట్లాడలేదు. అర్జునుడు అడిగినట్లు రెండు సేనల మధ్యలో తన రథాన్ని నిలపమని అర్జునుడు అడిగితే నిలిపాడు. అర్జున చూడు, ఇక్కడ గుమిగుడిన పాండవులని అని చెప్పాడు మొదటి అధ్యాయంలో. అంతే, భోరుని ఏడుస్తూ అధ్యాయం చివరికి వచ్చేసరికి అర్జునుడు నేను యుద్ధం చేయలేనని ధనుర్బాణాలను పాడేసి కూర్చుంటే కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయాన్ని సాంఖ్య యోగాన్ని మొదలు పెట్టాడు. రెండవ అధ్యాయంలో మొట్టమొదట ఘాటుగా మాట్లాడతాడు కృష్ణ పరమాత్మ రెండు శ్లోకాలలో. ఇలాంటి గడ్డు కాలంలో ఈ గందరగోళం నీ బుర్రలో ఎందుకు చోటు చేసుకుంది, ఇప్పుడు ఎందుకు దాపురించింది నీకు, లేచి నిలబడు అని కొంచెం కఠినంగా మాట్లాడతాడు. అయినా అర్జునుడు తన బంధుప్రీతిని వదలకుండా మాట్లాడుతూ చివరికి ఒక మాట అంటాడు, నేను నీకు శిష్యుడిని, నాకు దారి చూపించు కృష్ణ అని చెప్పిన తర్వాత కూడా దాన్ని మానేస్తాను అని మళ్ళీ అంటాడమ్మా, నాకు దారి చూపించరాడు కానీ అర్జునుడే.
అందుకే నేను యుద్ధం పట్టింది, అందుకే ఒక చాప్టర్ అంతా కూడా. అంటే కొండారెడ్డి గారు ఇక్కడ ఎంత సహజమో కదా, అంటే ఒక జీవుడు పరమాత్మ దగ్గర ఒక జీవుడు కింద మన ఆదర్శంగా తీసుకుంటే దీన్ని, ఆ జీవుడు ఏది విడిచిపెట్టలేడండి.
అవునమ్మా,
జీవుడికి అన్ని కష్టంగానే ఉంటాయి, ఆ బంధము, బంధుత్వం
వినిపిస్తుంది,
వినిపిస్తోంది, అహంకారము, మమకారము, ఇవన్నీ పెద్ద బండరాల కింద అడ్డొచ్చేస్తూ ఉంటాయి కొండారెడ్డి గారు.
అవునమ్మా,
అంటే భగవద్గీత నిజంగా అంటే అంటే అంత మొత్తం అంటే మొత్తం జీవరాశుల్లో ఒక్క మానవ జన్మకే జ్ఞానం పొందే అర్హత యోగ్యత ఉందండి. అంటే కొన్ని జన్మలు అఫ్కోర్స్ భగవాన్ దగ్గర ఏదో యానిమల్స్ వచ్చి, అంటే పూర్వజన్మల్లో వాళ్ళ పుణ్యం పండిపోయి భగవాన్ దగ్గరకి యానిమల్ గా వచ్చి పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ నేచురల్ ప్రాసెస్ ఆఫ్ లా అయితే మానవ జన్మలో ముక్తి పొందాలి అనేది. సో మానవ జన్మ ఇంత అమూల్యమైన మానవ జన్మ, అంటే మాయలో మనం కొట్టుకుపోయి ఉన్న మన మంచి అద్భుతమైన ఈ జన్మని, ఈ అవకాశాన్ని మాయలో పడి కోల్పోతూ ఉంటామండి. తెలుసు మనకి మరణం వస్తుందని తెలుసు. ప్రారంభం ఈశ్వరుడు వదిలేసిన బాణం అన్నారు కదా, రామబాణం లాంటిది వదిలాక ఇంకా వెనక్కి తిరిగి రావడం అంటూ ఉండదు అని. ఇవన్నీ మనం సంవత్సరాలు విన్నా కూడా ప్రాక్టికల్ గా వచ్చేసరికి మనసులో అన్ని లెట్ గో చేయడం అనేది ఈజ్ నాట్ సో ఈజీ. సో అంటే అర్జునుడు కృష్ణుడు ఈ సంభాషణ ఫస్ట్ చాప్టర్ లో తన దుఃఖాన్ని, తన కష్టాన్ని, తన మమకారాన్ని, తన భయాన్ని అంతా ఎక్స్ప్రెస్ చేస్తే ఈశ్వరుడు ఖండిస్తూ ఎందుకు నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, నీ ప్రారంభంలో ఉంది అది నువ్వు చెయ్యి అని హెచ్చరించి ఒక హోల్ చాప్టర్ పట్టింది. చెప్పండి చెప్పండి రెడ్డి గారు.
అర్జునుడిని మనసులో ఉన్నదంతా కక్కనిచ్చాడు కృష్ణ పరమాత్మ. మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడే మాట్లాడాడు, సగం నుంచి చివరి దాకా ఎన్నెన్నో తర్కాలను ఇచ్చుకుంటూ మాట్లాడతాడు కృష్ణ పరమాత్మ. వాటిని ఏమి దేనిని పట్టించుకోడు. నేను నీకు శిష్యుడిని దారి చూపించు అని చెప్పి యుద్ధాన్ని మానేస్తాను అన్న తర్వాత కృష్ణ పరమాత్మ మొదలు పెట్టడం అఖండమైనటువంటి జ్ఞానాన్ని మొదలు పెడతాడమ్మా. ముందులో సాంఖ్యయోగాన్ని చెప్తాడు 11వ అధ్యాయం నుంచి 30 దాకా సాంఖ్యయోగాన్ని చెప్తాడు 2వ అధ్యాయంలో. చెప్పిన తర్వాత 8 శ్లోకాలను అర్జునుడికి స్వధర్మం గురించి చెప్తాడు. అర్జున నీ కర్తవ్యాన్ని రాజుగా క్షత్రియునిగా ధర్మయుద్ధం నీ కర్తవ్యం మానొద్దని చెప్తాడు. చెప్పిన తర్వాత యుద్ధాన్ని చేసి తీరాలి నువ్వు, మాని వెళ్ళిపోకూడదు, అలాంటి యుద్ధాన్ని కర్మయోగంలాగా చెయ్యి, నిష్కామ కర్మయోగంలాగా చెయ్యి అని కర్మయోగాన్ని చెప్తాడు. అక్కడ చెప్పి కర్మయోగం ద్వారా సమస్థితి లభిస్తుంది, బుద్ధిలో సమత్వం ఏర్పడుతుంది, స్థిత ప్రజ్ఞత ఏర్పడుతుంది, బ్రాహ్మీ స్థితి దొరుకుతుంది, జ్ఞానం కూడా కలుగుతుంది. నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందుతావు, జ్ఞానివై కూర్చుంటావు అర్జున అని చెప్పేసి 2వ అధ్యాయంలోనే జ్ఞానాన్ని కర్మని బ్రాహ్మీ స్థితిని స్థిత ప్రజ్ఞ లక్షణాలని అన్నింటినీ చెప్పిన అతి పెద్ద అధ్యాయం రెండో అధ్యాయం సాంఖ్య యోగము. అది చెప్పిన తర్వాత వెను వెంటనే అర్జునుడు మళ్ళీ గందరగోళం, నన్ను ఘోరమైనటువంటి కర్మలో ఎందుకు పెడుతున్నావు, జ్ఞానం గొప్పదని చెప్తున్నావు కదా, జ్ఞానం గొప్పదైనప్పుడు నేను జ్ఞానానికే ఎందుకు వెళ్ళిపోకూడదు, కర్మలో ఎందుకు ఘోరమైన యుద్ధ కర్మలో ఎందుకు నన్ను నియోగించాలని చూస్తున్నావు, కర్తవ్యం కదా చెయ్యని అంటున్నావు అని చెప్పి అడిగితే, అప్పుడు కృష్ణ పరమాత్మ కర్మయోగం మూడో అధ్యాయంలో చెప్తూ ఒక మాట అంటాడమ్మా, లోకంలో రెండే దారులున్నాయి, దేహం నేనని ఎవరికి అనిపిస్తుందో, దేహభ్రాంతి ఎవరికి ఉంటుందో, జీవ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, జగత్తు నిజమని ఎవరికి అనిపిస్తుందో వాళ్ళు కర్మయోగాన్నే చేయాలి, నిష్కామ కర్మయోగాన్ని చేస్తే తద్వారా తమ లోపల చిత్తశుద్ధిని సాధించాలి, ఈశ్వరుని గుర్తించాలి, ఈశ్వర ఆరాధనగా తమ కర్తవ్య కర్మను చెయ్యాలి, చేసి ఆ రకంగా తన వాసనలను ఖర్చు చేసుకుని చిత్తాన్ని శుద్ధి చేసుకున్న రోజు వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అర్హత పొందినటువంటి వాళ్ళు
ఎందుకంటే కొండారెడ్డి గారు నాన్నగారు కూడా చెప్పేవారు కదా, అసలు నువ్వు కర్మని విడిచిపెట్టకు అంటే కర్మని విడిచిపెట్టడం సోమరిపోతుతనం, అదేదో జ్ఞానం అనుకుని నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుని ఏదో చేసేస్తాను అంటే అది అలా అయిపోయేది కాదు. బికాస్ నీ శరీరం నేననే భావన ఉండడం వల్ల దీన్ని ఇక్కడ కూర్చోబెట్టి దీన్ని ఏదో చేస్తే వస్తుంది అనేది కాదు కదా, అది మీరన్నట్టు పూర్తిగా పరిపక్వత జీవుడు పొందకుండా ఆత్మకారం చెందడానికి ఆస్కారం లేదు. కొండారెడ్డి గారు జీవుడు కంప్లీట్ గా పరిపక్వత పొందకుండా స్థిత ప్రజ్ఞత రావడం అనేది నాట్ ఈజీ. ఇప్పుడు ఒక 10-20 మెట్లు ఎక్కాలనుకోండి, ఒక మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు ఎక్కుతూ వెళ్తాం కానీ ఒక్కసారి మేడ మీదకి వెళ్ళిపోలేము,
ఎక్కలేము ఒకేసారి, గంత చేయలేము పెద్ద గంత.
అంటే కర్మ జ్ఞానానికి కర్మ సహకారమే కానీ విరోధం కాదు, సహకారమే కానీ అడ్డు కాదు అనేది అసలు నాన్నగారు కూడా చాలా మంది అండి, అంటే వైరాగ్యం శ్మశాన వైరాగ్యం వచ్చి నాన్నగారి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొండారెడ్డి గారు వచ్చి, అంటే ఆ క్షణాన్ని ఇంకా పొందేయాలి మనం, ఏదో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇదేదో పొందేస్తే మన వచ్చిన పని అయిపోతుంది కదా అనుకుని నాన్నగారి దగ్గరికి వచ్చేద్దామని చూసిన వాళ్ళు చాలా మంది. నాన్నగారు ఎప్పుడూ కూడా పని విడిచిపెట్టడం ప్రోత్సహించలేదు కొండారెడ్డి గారు.
నన్ను కూడా చాలా గట్టిగా మందలించారమ్మా మీరు ఉన్నట్టున్నారు, నేను ఉద్యోగం మారేస్తానంటే
మర్చిపోయారు కొండారెడ్డి గారు కూడా వన్ ఆఫ్ దెమ్ కదా.
మారడానికి లేదమ్మా, చివరికి నేను ఎంత చెప్పినా వినకపోయేసరికి ఈ మాటలు అని నాన్నగారు కళ్ళు పెద్దవి చేసుకుని చెయ్యి పైకెత్తి ఒక్క నిమిషం ఆగి ఈ మాటలు నా నోటి నుంచి పలుకుతున్నది నేను కాదు ఈశ్వరుడే, స్వయంగా ఈశ్వరుడే పలుకుతున్నాడు అని కొంచెం ఉగ్రంగానే చెప్పారమ్మా దెబ్బతో, కారణం లేకపోతే ఆగిపోవాల్సి వచ్చింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నువ్వు మానటం లేదని చెప్పారమ్మా.
ఎందుకంటే కొండారెడ్డి గారు ఆ జ్ఞానానికి అసలు కర్మ ఎటువంటి ఆబ్స్టికల్ కాదండి, మనకి అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల అలా అనుకున్నాం కానీ ఒకప్పుడు విత్ టైం అంటే నాన్నగారి అనుగ్రహంతో హోలీ కంపెనీతో ఆయన కురిపించిన దయ, ఆయన చెప్పిన మాటలు, ఆయన మనల్ని ట్రైన్ చేసిన విధానం చూస్తే నిజంగా సంసారం అనేది మనసులోనే ఉంటుంది, పని బంధం అనేది మనసులో అదొక తలంపు మాత్రమే కానీ నిజంగా భగవంతుడు చెప్పినట్టు మనం కర్మ చేస్తే అది యోగంగా మారి మనల్ని ట్రూత్ వైపుకు అంటే సహజంగా తీసుకువెళ్తుంది అనేది మనందరికీ అనుభవం అయ్యకొండారెడ్డి గారు.
అవునమ్మా, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే, ఏ పరిస్థితుల్లో భగవంతుడు పెడితే ఆ పరిస్థితుల్లోనే ఉండి ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చెయ్యొచ్చు అని నాన్నగారు అడుగు అడిగిన దారి చూపిస్తూ ఉండేవారమ్మా.
అవునండి, అవును అండ్ కొండారెడ్డి గారు అలా దారి చూపించినప్పుడు కొంతమంది ఇలాగే చెప్తారులే అలా కాదు అని నిజంగా విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు కొంతకాలం వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళు చేసుకుని నిష్ఫలం అయ్యి మళ్ళీ వర్క్ కి వచ్చి మళ్ళీ ఆ ప్రాసెస్ లో పడ్డారండి. అంటే కళ్ళు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పినా వినకుండా అదే చేతిలో పని వదిలేసి వెళ్ళి దాన్ని ఎస్కేప్ అయ్యి కొంత డ్యూరేషను ఏదో చేసి పొందేద్దాం అనుకునేది ఫలించక మళ్ళీ వర్క్ ప్రాసెస్ లోకి వచ్చి మెల్లమెల్లగా అభివృద్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కొండారెడ్డి గారు. సో మనకి జీవితంలో నాన్నగారు చాలా చూపించారండి. ఎలా అంటే అంటే 100% భగవంతుడు చెప్పిన వాక్యం మనకి ప్రమాణం కొండారెడ్డి గారు. అండ్ మీరన్నట్టు భగవంతుడే నా నోటితో చెప్పిస్తున్నాడు అని మరీ సీరియస్గా చెయ్యవలసిందే అని ఎప్పుడైతే శాసించారో ఇంకా అది ఇప్పుడు కృష్ణుడు యుద్ధం చేయమనట్టే. అంటే
భయపడాల్సి వచ్చిందమ్మంటే నాన్నగారు విశ్వరూపి అంటే తేలిగ్గా చెప్తే అర్థం చేసుకోలేకపోతే మీరు అన్నట్టు అష్ట కష్టాలు పడి మళ్ళీ వెనక్కి తిరిగి అక్కడికే వస్తాము.
అక్కడికే వస్తామండి, అక్కడికే వస్తాం.
అది వింటే సులువుగా బయటపడతాము, లేదంటే ఒకసారి గోతిలో పడి లేచి వస్తామమ్మా, అంతే తేడా.
అవునండి అవునండి అవును అవును.
ఆ ఉద్దేశంతో నాన్నగారు గట్టిగా చెప్పి నన్ను ఆపేశారమ్మా, నన్ను రాజీనామా చెయ్యనివ్వలేదు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నా, నాన్నగారి మాట ఆ రోజు విన్నందుకు, ఎక్కువ సార్లు పెడచెవిని పెట్టి నాకప్పటికీ కూడా చిట్ట చివరికి విన్నందుకు ఈ రోజు సుఖపడుతున్నానమ్మా. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. నాకు వచ్చే సంవత్సరం రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినా ఇప్పుడు ఏ బెంగా లేదమ్మా, కొద్దో గొప్ప ఆ ప్రావిడెంట్ ఫండ్ అవి పోగైతే నాన్నగారి దయ అని జీవితం చాలా లోకంలో ఈ వ్యవహారం చాలా తేలిగ్గా జరిగిపోతుందమ్మా నాన్నగారి మాట ఒక్క మాట విన్నందుకు.
అవునండి అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఎటు తిప్పి చూసినా నాన్నగారు చాలా సందర్భాల్లో ఇది కూడా అనేవారండి, అందరూ ఆధ్యాత్మికత పేరు చెప్పి అందరూ వర్క్ చేయడం మానేస్తే సాపాటు ఎవరు పెడతారు అని. ఇప్పుడు అంటే వర్క్ మానేసి కూర్చుంటే మరి నిజంగా వర్క్ చేస్తే తప్ప ఆదాయం రాదు, పొట్టకూటికి వెళ్ళకుండా ఆ బాడీ పోషన్ అవ్వకుండా ఆధ్యాత్మికంగా అంటే ఆరోగ్యము దేహ ఐ మీన్ దేహం ఫిట్నెస్ లేకుండా మనకి అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మనకు వచ్చిన ఆదాయంతో మనం పొట్ట పోషించుకుని ఎదిగితే ఎంత సులువు. అది మానేసి ఎస్కేపిజంతో వెళ్ళిపోయి ఎవరో పోషించే స్టేజ్కి వచ్చి అనారోగ్యం వస్తే ఇంకొకళ్ళ మీద ఆధారపడి, సో అలా లోకమంతా ఎస్కేపిజంలో వెళ్తే అది ఆధ్యాత్మిక.
నాన్నగారు ఈ మాటని గట్టిగా చెప్పేవారు. కృష్ణ పరమాత్మ కూడా ఇదే మాటను అర్జునుడితో అంటాడమ్మా, నీ పొట్ట కూడా నిండదయ్యా, నీ దేహయాత్ర కూడా కొనసాగదు, నువ్వు కర్మ మాని పని మాని పారిపోతే అని అంటాడు. నాన్నగారు ఇదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పి మాననిచ్చేవారు కాదమ్మా, కర్తవ్యం నుంచి ఎవరిని కథలనిచ్చేవారు కాదు, ఉన్న కాడనే జ్ఞానం అని చెప్పి నాన్నగారు. సంసారం బయట లేదు, కుటుంబంలో లేదు, కర్తవ్యంలో లేదు, నీ మనసులో ఉంది అని చెప్పారు, దానిని నువ్వు బాగు చేసుకో.
అవును అవును అవునండి.
కృష్ణ పరమాత్మ చెప్పిన మాట నాన్నగారు చెప్పారు. నాన్నగారు కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడిని అదే మాట అంటాడు, నువ్వు పని మాని పారిపోతే పొట్ట కూడా నిండదయ్యా, తర్వాత నువ్వు చేసేటప్పుడు మిథ్యాచారం అవుతుంది తప్ప అది యోగం అవ్వదయ్యా, ఆత్మయోగం అవ్వదయ్యా, దాన్ని జ్ఞానానికి సహకరించదు అని చెప్తాడు.
అవునండి అవునండి. కంటిన్యూ చేయండి రెడ్డి గారు.
మూడో అధ్యాయంలో కృష్ణ పరమాత్మ లోకంలో రెండే దారులు, కర్మయోగము జ్ఞానయోగము. దేహభ్రాంతి ఉన్నంత వరకు కర్మం చేస్తూ తరించాలి, చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలి. చిత్తం శుద్ధి అయిన క్షణంలో జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగిన తరువాత కూడా పనిని మాననవసరం లేదు, మానకూడదు. జ్ఞాని పనిని చెయ్యాలి, జ్ఞాని తన కోసం చెయ్యనవసరం లేదు. జ్ఞాని దేనిని పొందాలో దానిని పొందినప్పటికీ కూడా అజ్ఞానులు అజ్ఞానులకి ఆదర్శాన్ని చూపించడానికి కాను జ్ఞాని కూడా కర్మం చేస్తాడు. అజ్ఞానులు ఆసక్తితో చేస్తారు కానీ జ్ఞాని అనాసక్తితో చేస్తాడు. జ్ఞానిని కర్మ బంధించదు, అజ్ఞానులని కర్మ బంధిస్తుంది అని మూడో అధ్యాయంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ.
అవునండి. అందుకే
చెప్పి
కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, కర్మలో అకర్మ అనేది ఎన్ని మీటింగ్స్ వివరంగా 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 దాన్ని 3 గంటలు చెప్పేవారండి. కర్మలో అకర్మ అంటే నువ్వు కర్మ ఎలా చెయ్యాలి, అంటే కర్మ చెయ్యాలి అనేది ఫస్ట్ పాయింట్, కర్మ ఎలా చెయ్యాలి అనేది ఇంకా మీరన్నట్టు బిగ్ చాప్టర్ అన్నమాట. ఎందుకంటే ఈ కర్మ చెయ్యడం అనేది మనం కరెక్ట్గా భగవంతుడు వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని కర్మ చేస్తే, అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం చేసే పనిని శ్రద్ధగా వర్క్ ఈజ్ వర్షిప్ కింద చేస్తూ ఫలాపేక్ష లేకుండా మనం పని చేస్తే అదే యోగం అయ్యి అదే మనల్ని పరిశుద్ధం చేసి అదే మనల్ని ఆత్మాకారం చెందడానికి సహకరించి మనల్ని చివరి మెట్టి దాకా తీసుకెళ్ళిపోతుందండి.
ఉష, మధ్య మధ్యలో ముందు నుంచి కూడా మీ మాట మధ్యలో కొద్దిసేపు కట్ అవుతుందమ్మా, ఒక అర్ధ నిమిషం నిమిషం పాటు కట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, ఎక్కువసేపు వస్తుంది, మూడు వంతులు వస్తుందమ్మా, ఒక వంతు కట్ అవుతుంది. మీ మాట మరి నా మాట ఎలా ఉందో తెలియదు.
మీది బ్రహ్మాండంగా ఉంది, సో మీరే మాట్లాడండి, నేను వింటాను.
అయ్యో మూడో అధ్యాయంలో కర్మయోగాన్ని వివరించిన తర్వాత కూడా అర్జునుడు అర్జునుడితో ఒక హెచ్చరిక చేసి అధ్యాయాన్ని ముగిస్తాడు. కర్మయోగాన్ని చేసేటప్పుడు అడుగడుగునా కూడా లోపల రాగద్వేషాలు శత్రువులుగా ఉంటాయి, ప్రతి జీవిని అవి బాహ్యంలో జగత్ వైపు ఈడ్చుకుపోతుంటాయి, వాటికి లొంగకూడదు ఆ రాగద్వేషాలని, ఆ కామాన్ని జయించాలి సుమా, కామాన్ని జయించడం కోసం నువ్వు కంకణం కట్టుకో, కామాన్ని హతమార్చు, రాగద్వేషాలను జయించు, రాగద్వేషాలను నిర్మూలించు, తద్వారా నీలో ఉన్న వాసనలు ఖర్చయితాయి, నీ చిత్తం శుద్ధిపడుతుంది, నీకు ధ్యానం కలగడానికి అర్హత ఏర్పడుతుంది అని మూడో అధ్యాయాన్ని ముగించేస్తాడమ్మ కర్మయోగాన్ని. రమణ భగవాన్ కూడా ఉపదేశ సారంలో కర్మయోగం గురించి మూడు నాలుగు ముక్కల్లోనే చెప్పారు, ఈశ్వరార్పితం, నేచ్ఛయాకృతం, చిత్తశోధకం, ముక్తి సాధకం అని తేలిగ్గా చెప్పేశారు. కర్మ నేచ్ఛయాకృతం, కోరిక లేకుండా చెయ్యాలి, ఈశ్వరునికి అర్పణగా చెయ్యాలి, ఈశ్వరార్పితం, నేచ్ఛయాకృతం, ఇలాగ చేయడం వల్ల చిత్తశోధకం, చిత్తం శుద్ధి అవుతుంది, ముక్తి సాధకం, ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది, ఆ దేహభ్రాంతి జీవభ్రాంతి మటుమాయం అవుతాయి, సచ్చిదానంద పరమాత్మ స్వరూపం తనేనన్న సంగతి జీవునికి తెలిసి వస్తుంది. ఇది భగవాన్ చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం. కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని ముగించిన వెంటనే ధ్యానయోగాన్ని తనే మొదలు పెడతాడమ్మా. కర్మయోగాన్ని చెప్పినప్పుడు ఒక మాటని అర్జునుడితో చెప్తే అర్జునుడు దానిని పెద్దగా పట్టించుకోలేదు. లోకంలో రెండో దారులు ఉన్నాయి, కర్మయోగము, జ్ఞానయోగము. నిష్కామ కర్మయోగాన్ని యోగులు అని అంటాడు, నిష్కామ కర్మ యోగుల్ని యోగులు అని అంటాడు. జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళని లేకపోతే జ్ఞాన సముపార్జనం కోసం
అమ్మా కట్ అయిందా కొండారెడ్డి గారిది?
కట్ అయినట్టుంది.
ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవ్వమని చెప్పమ్మా.
కొండారెడ్డి అంకుల్,
మళ్ళీ కనెక్ట్ అయ్యాను, ఎందుకనో కట్ అయింది.
పర్లేదు
అంకుల్.
అంకుల్ ఇందాక నుంచి అదే కట్ అయిన కాడ నుంచి కంటిన్యూ చేయరా.
జ్ఞానయోగాన్ని మొదలు పెడుతూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జున ఈ కర్మయోగాన్ని, ఇప్పుడు నేను నీకు చెప్పినటువంటి కర్మయోగాన్ని గతంలో సృష్టి మొదట్లో సూర్యునుడికి నేనే చెప్పాను, సూర్యుడు తను ఆచరించాడు, ఆచరించి తన కొడుకైనటువంటి మనువుకి చెప్పాడు, మనువు తను ఆచరించి తన కొడుకైనటువంటి ఇక్ష్వాకుకి చెప్పాడు. ఈ రకంగా ఆ ఇక్ష్వాకు వంశంలో రఘువంశ రాజుల్లో ఆ కర్మయోగము పరంపరగా కొనసాగుతూ వచ్చింది, వారసత్వంలా కొనసాగుతూ వచ్చింది. వాళ్ళు రాజర్షులుగా జీవితాన్ని గడిపేవారు, రాజులయ్యుండి కూడా ఋషి జీవితాన్ని గడుపుతూ కర్మయోగాన్ని ఆచరిస్తూ తాము ఆచరిస్తూ తమ ప్రజలందరి చేత ఆచరింప చేస్తూ లోకాన్ని సుభిక్షంగా నడిపించేవారు, జ్ఞానం వైపు నడిపించేవారు, సుఖంలో నడిపించేవారు అని చెప్పి అర్జున ఇలా పరంపరగా ప్రాప్తించినటువంటి ఆ యోగం కాలక్రమేణా ఎక్కువ కాలం గడిచేసరికి కనుమరుగు అయిపోయింది. ఈ రోజు భూమి మీద దాదాపుగా లేనట్లు అయిపోయింది. అదే ప్రాచీనమైనటువంటి యోగాన్ని ఇప్పుడు నేను నీకు చెప్పాను. నువ్వు నాకు స్నేహితుడవు, భక్తుడవు, కాబట్టి నువ్వు నాకు కేవలము సఖుడవే కాదు, నాకు భక్తుడవి కూడా. అందుకని గతంలో సూర్యునికి చెప్పినటువంటి కర్మయోగాన్ని ఈ రోజున భూమి మీద పునః ప్రతిష్టాపించడానికి దానికోసం నేను నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు నాకు భక్తుడివి కదా, సఖుడవు మాత్రమే కాదు భక్తుడివి కదా. అర్జున ఇది రహస్యం సుమా, ఈ యోగం రహస్యము, ఈ కర్మయోగము రహస్యము. ఎందుకంటే కర్మయోగాన్ని కర్మయోగం పట్ల అందరూ దృష్టి పెట్టరు. కర్మ చేసి ఫలితాన్ని పొంది దేన్నో పొందేయాలని ఆశిస్తారు. నిష్కామ కర్మయోగం చేస్తూ శుద్ధి చేసుకుని చిత్తాన్ని ఆత్మజ్ఞానాన్ని సంపాదిద్దామని అందరూ అనుకోరు. అనుకున్నా కానీ ప్రయత్న లోపం వల్ల అందరికీ సిద్ధించదు. ఇది రహస్యంగానే మిగిలిపోతుంది సుమా. నిష్కామ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని సాధించి జ్ఞానాన్ని సంపాదించడం రహస్యంగానే మిగిలిపోతుంది. అర్జున ఇంకొక విషయం, నేను గతంలో సూర్యునికి చెప్పిన సంగతి నేనే మళ్ళీ వచ్చి ఈ రోజు నీకు చెప్తున్న సంగతి ఇది కూడా రహస్యమే, గోప్యమైనటువంటి రహస్యము అని కృష్ణ పరమాత్మ ఈ మూడు శ్లోకాలు పలికేసరికి అర్జునుడికి ఆశ్చర్యం వేస్తుంది. ఉషా ఇక్కడ ఒక చిన్న మాట అమ్మా, నా దగ్గర భగవద్గీత మొత్తానికి నేను తెలుగులోకి అనువాదం చేసి పెట్టుకున్నా, ప్రతి సంస్కృత శ్లోకానికి తెలుగులో కూడా శ్లోకం రాసి పెట్టుకున్నా. నా దగ్గర ఈ సంస్కృత శ్లోకంతో పాటు తెలుగు శ్లోకాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ ఇప్పుడు ఈ మూడు శ్లోకాలు చదివి వినిపిస్తా, బాగుంటే కూడా ఇవి కూడా చెప్తానమ్మా.
అద్భుతం.
కృష్ణ పరమాత్మ మొదటి శ్లోకానికి
కొండారెడ్డి గారు
ఇది అంటే దగ్గర 15-20 ఏళ్ల క్రితము, ఏ రోజైతే నేను భగవద్గీత మొదట్లో నాన్నగారి దగ్గరికి వచ్చి కొత్తలో వింటూ ఉండేవాళ్ళను, అప్పటి నుంచి కూడా తెలుగులో రాయాలని ప్రయత్నం చేస్తూ ఎన్నో సార్లు మళ్ళీ నాకు నచ్చక మళ్ళీ మార్చి చివరికి ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఇప్పుడు రాసి పెట్టుకున్నానమ్మా అని రాసి డ్రైవ్ లో దాచి పెట్టుకున్నాను. ప్రతి సంస్కృత శ్లోకానికి నా దగ్గర తెలుగు శ్లోకం కూడా ఉంది, 18 అధ్యాయాలకి ఉంది. ఈ రోజు 4వ అధ్యాయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన తెలుగు శ్లోకాలు కూడా చదువుతుంటా. మొట్టమొదటి 3 శ్లోకాలు మర్చిపోయి వినిపిస్తానమ్మా. అది సంస్కృత శ్లోకం, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనమే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్ అని సంస్కృత శ్లోకం ఉంటే, నేనీ అవ్యయ యోగాన్ని చెప్పా సూర్యునకెప్పుడో, చెప్పెన్ మనువు కాతడే ఇక్ష్వాకునకు మనువును. తర్వాత 2వ శ్లోకంలో ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. ఇలాగా పరంపరగా వచ్చినటువంటి ఈ కర్మయోగాన్ని రాజర్షులు అందరూ కూడా తెలుసుకుని ఆచరిస్తూ వచ్చారు. సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఎంతో కాలం గడిచింది కాబట్టి ఈ కాలం గడిచేసరికి కాలక్రమేణా ఆ యోగం ఈరోజు అదృశ్యమైపోయింది. తెలుగులో శ్లోకం, ఇలా పరంపర ప్రాప్తం రాజర్షి వారసత్వమై కాలక్రమేణ ఆ యోగం అదృశ్యమయ్యన్ అర్జున అని 3వ శ్లోకం ఆ రహస్యాన్ని బయట పెడుతున్నాడు. సయేవాయమ్మయా తేద్య, అదే యోగం ఈ రోజు నీకు యోగ ప్రోక్త పురాతన, ఆ పురాతనమైనటువంటి అదే యోగాన్ని ఈ రోజు నేను నీకు మళ్ళీ చెప్పాను. ఎందుకని భక్తోసి మే సఖా చేతి, నువ్వు నాకు భక్తుడివి సఖుడవు కూడా, అందుకని చెప్పాను రహస్యం హి ఏతదుత్తమ. ఇది చాలా రహస్యం సుమా. యోగము రహస్యమే, నేను సూర్యునికి నీకు చెప్తున్నటువంటి సంగతి కూడా రహస్యమే, ఇది ఉత్తమమైనటువంటి గోప్యమైనటువంటి రహస్యం అన్నది తెలుగులో. అదే ప్రాచీన యోగాన్ని చెప్పాను నీకు ఇప్పుడు, నాతో నీకున్న స్నేహాన్ని, నాపై నీకున్న భక్తిని చూసి చెప్పినదే ఎంతో గూఢ రహస్యమే ఇది. వెంటనే అర్జునుడికి ఆశ్చర్యం వేస్తుందమ్మా. అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు, మనందరికీ కలిగే సందేహమే, కృష్ణుడు నాకులాగే పుట్టాడు కదా, నాకన్నా 10-15 ఏళ్ళు ముందు పుట్టాడు ఈ శ్రీకృష్ణుడు, ఈయన సూర్యునికి ఎప్పుడు నుంచో ఉన్న సూర్యునికి తని చెప్పాను అంటున్నాడు ఏమిటి అని అర్జునుడు అదే మాటని అడుగుతాడు. నేను తెలుగు శ్లోకం మాత్రమే చదువుతున్నానమ్మా. సూర్యుడెప్పటి వాడో నీవేమో ఇప్పటి వాడవే, నా బుద్ధి కందలేదే నీ వాదిలో చెప్పినావని. సూర్యుడెప్పటి వాడో నీవేమో ఇప్పటి వాడవే, నా బుద్ధి కందలేదే నీ వాదిలో చెప్పినావని. సంస్కృతంలో అయితే అందంగా ఉంటుంది కృష్ణ పరమాత్మ మాటల్లో, అపరం భవతో జన్మ, నీ జన్మ ఇప్పటిదే, సర్వసాధారణమైంది. పరం జన్మ వివస్వత, సూర్యుడి జన్మ ఎప్పటిదో అసాధారణమైంది. కథమే తద్విజానీయాం, నాకెలా తెలియాలి, నేనెట్లా తెలుసుకోవాలి. త్వమాదౌ ప్రోక్తవానితి, నువ్వు మొదట్లో సృష్టి మొదట్లో నువ్వే చెప్పావని నేను ఎలాగ నమ్మాలి, నా బుద్ధికి అందడం లేదు, నాకు అర్థం అవ్వడం లేదు అని చెప్తూ తెలియలేదే, సూర్యుడు ఎప్పటి వాడో నీవేమో ఇప్పటి వాడవే, నా బుద్ధికి అందలేదే నీ వాదిలో చెప్పినావని. అనగానే శ్రీకృష్ణ పరమాత్మ అవతార రహస్యాన్ని బయట పెడతాడమ్మా.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి, చెప్పండి.
బహుని మే వ్యతీతాన్ని భగవంతుడు పలికినాడు, జన్మాలి తవచ అర్జున, అర్జున నాకు నీకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. బహుని మే తవచ జన్మాని వ్యతీతాన్ని, నాకు నీకు కూడా ఎన్నో జన్మలు గడిచిపోయినాయి అర్జున. తాన్యహం వేద సర్వాణి, వాటిని అన్నింటినీ కూడా నేను ఎరుగుదును. నత్వం వేత్త పరంతప, ఓ పరంతప, ఓ శత్రుశోధన, శత్రువుల మీద దాడి చేసి వాళ్ళని ఓడించగలవే కానీ రహస్యాన్ని నువ్వు పట్టుకోలేవు. ఆ జన్మలన్నీ నాకు తెలుసు, నా జన్మలు నీ జన్మలు సృష్టి యొక్క మొత్తం పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలుసు, కానీ అర్జున కేవలం నీ జన్మలు కూడా నీకు తెలియవు. నాకును నీకును ఎన్నో గతించ జన్మలు అర్జున, నాకు తెలుసునవన్నీయు నీకు తెలియదవేవియు. కృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ తను ఎవరు, ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు అన్న సంగతిని చెప్తున్నాడమ్మా. అజోపి సన్ అవ్యయాత్మ, అజహ సన్నపి, నేను పుట్టుక లేనటువంటి వాణ్ణి, నేను ఎన్నడూ పుట్టను, నేను అజుణ్ణి, అజుణ్ణి అయ్యుండి కూడా. అజోపి సన్ అవ్యయాత్మ, పుట్టను నేను, మారను నేను, చావను నేను, ఎలాగున్నానో అలాగే ఉంటాను, ఎప్పటికీ ఒకే తీరుగా ఉంటాను. అయినప్పటికీ కూడా అజోపి సన్ అవ్యయాత్మాపి సన్ అవ్య, నేను అజుడను అవ్యయుడును అయి ఉండి కూడా. భూతానామీశ్వరోపి సన్, జీవులందరికీ ఈశ్వరుని, నేను పరమేశ్వరుని, నేను జగదీశ్వరుని అయినప్పటికీ కూడా. ప్రకృతి స్వామధిష్టాయ, నా మాయా ప్రకృతిని అధిష్ఠిస్తా, నా మాయా ప్రకృతిని లోబరుచుకుని వస్తా, నా మాయ యొక్క సహాయాన్ని తీసుకుని వస్తా. సంభవామి ఆత్మమాయ, నా మాయ ద్వారానే నేను పుట్టుకుని వస్తాను, అవసరమైనప్పుడు నేను మాయ సహాయంతో పుట్టుకుని వస్తాను అని అంటాడు తెలుగులో ఈ శ్లోకం. అవ్యయ అజుడనై కూడా, అవ్యయ అజుడనై కూడా, జీవేశ్వరుడనైనను నా ప్రకృతిని అధిష్ఠించి పుడత జన్మిస్తానాత్మమాయచే, అవ్యయాజుడనై కూడా జీవేశ్వరుడనైనను నా ప్రకృతిని అధిష్ఠించి జన్మిస్తానాత్మమాయచే. ఆ తర్వాతనే ఆ ప్రసిద్ధమైన రెండు శ్లోకాలు వస్తాయమ్మాయ. యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం, ఘనశాల గారు తన భగవద్గీతలో ఈ రెండు శ్లోకాలని పాడారమ్మా.
చెప్పండి.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భారత, ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మస్య గ్లానిర్భవతి, ధర్మానికి నష్టం వాటిల్లుతుందో, భూమి మీద ధర్మం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో, అంతరిస్తుందో, ధర్మస్య గ్లాని భవతి అభ్యుత్థానం అధర్మస్య, అధర్మము తేట్రేగిపోతుందో, తాండవిస్తుందో, విచ్చలవిడిగా పెరిగిపోతుందో, ధర్మం నశించి ఆ ధర్మం స్థానంలో అధర్మం వచ్చి ఆక్రమిస్తుందో, తదాత్మానం సృజామ్యహం, అప్పుడు నన్ను నేను పుట్టించుకుని వస్తా, తల్లిదండ్రి అవసరం లేదు, నన్ను నేనే పుట్టించుకుని వస్తానని అంటాడు. ధర్మానికి ఎప్పుడెప్పుడు కలుగునో హాని భారత, అధర్మం ఆక్రమించునో, అధర్మం ఆక్రమించునో, పుట్టుకొస్తాను అప్పుడే, ధర్మానికి ఎప్పుడెప్పుడు కలుగునో హాని భారత, అధర్మం అధర్మం ఆక్రమించునో, పుట్టుకొస్తాను అప్పుడే. ఎందుకు పుట్టుకొస్తావు కృష్ణ అని అడిగితే అడగకుండానే చెప్తున్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మూడు కారణాలను చెప్తున్నాడమ్మా, పరిత్రాణాయ సాధూనా, మొట్టమొదటిది సాధువులను సంరక్షించడానికి, పరిరక్షించడానికి, అన్ని వైపుల నుంచి కూడా సాధువులను రక్షించడానికి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సాధువులను సంరక్షించి వదిలేస్తే చాలదు, దుష్టులు మళ్ళీ దురాగతాలను కొనసాగిస్తారు. అందుకని ఇదే పనితో పాటు సాధువులను సంరక్షించడంతో పాటు దుష్టులను కూడా నిర్మూలిస్తా, దూరం చేస్తా, వినాశాయ చ దుష్కృతాం, దుష్కర్మ చేస్తున్నటువంటి వాళ్ళని నాశనం చేస్తాను నేను, వాడిని నశింపచేస్తాను, వాడిని తొలగిస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ, ఈ రకంగా నా అసలు పని ధర్మాన్ని పునఃప్రతిష్టాపనం చేయడం, పునరుద్ధరించడం, నశించిపోయినటువంటి ధర్మాన్ని నిలబెట్టడం, ఆ స్థానంలో విచ్చలవిడిగా తాండవిస్తున్నటువంటి అధర్మాన్ని తొలగించడం, ఆ రకంగా ధర్మాన్ని మళ్ళీ లేపి నిలబెట్టడం. ఈ పనిని చేస్తా, ఈ పని ఎప్పుడెప్పుడు అవసరమైతే ఆయా ప్రతిసారి చేస్తా, సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ప్రతి యుగంలోనూ అవసరమైన ప్రతిసారి వస్తా, వచ్చిన ప్రతిసారి మొట్టమొదటిగా సాధువులను సత్పురుషులను రక్షిస్తా, సత్వగుణం కలిగినటువంటి వాళ్ళని రక్షిస్తా, రజస్తమసులతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని శిక్షిస్తా, వాళ్ళని నశింపచేస్తా, ఆ రకంగా ధర్మాన్ని మళ్ళీ భూమి మీద నిలబెడతా, నిలబెట్టడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవసరమైన ప్రతిసారి పుట్టుకుని వస్తానని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఎన్నిసార్లు పుట్టి వస్తాడో మనకు అర్థం కాదు. అలాంటి అవతారమేనా అనుకుంటాను, మన రమణ భగవాన్ అవతారము, మన నాన్నగారి అవతారం కూడా మనం అలా నమ్ముతామమ్మా.
అవునండి, అంటే అక్కడ చెప్తారు కదా రెడ్డి గారు, నాన్నగారు దీన్ని ఎంత అద్భుతంగా చెప్తారంటే, అవతార పురుషులు, అవతార పురుషులు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కదా, దుష్ట శిక్షణ భక్తుల్ని రక్షణ. దీనికోసం అవతార పురుషులు వస్తే ఒక జ్ఞాని భూమి మీదకి రావడానికి కారణం ఇంకా శిక్ష ఉండదండి, ఓన్లీ రక్షే. నాగారు అంటే మనల్ని అందుకేనండి, భగవంతుడు మామిడి పండు అయితే ఆ గురువు మామిడి రసం, భగవంతుడు చెరుకు గడ అయితే ఆ గురువు చెరుకు రసం అని ఎన్నోసార్లు ఉపమానం చెప్తారు. ఎందుకంటే భగవంతుడు అడ్మినిస్ట్రేటర్ అంట రెడ్డి గారు, భగవంతుడు అడ్మినిస్ట్రేటర్ అంటే ఆ కర్మకి అనుగుణంగా, అంటే మనం దేహాత్మ బుద్ధితో చేసిన ప్రతి పని, దేహాత్మ బుద్ధితో చేసిన ప్రతి యాక్షన్ కి మనం ఆన్సరబుల్ అయిపోతాము కొండారెడ్డి గారు. మంచైనా చెడైనా అదే కదా, ఇంక మొత్తం కర్మ అంతా కూడా అదే కదా, కర్మ సిద్ధాంతం అంతా కూడా నువ్వు చేసి నీకు తిరిగి వచ్చేస్తుంది. అందుకే అంటే దాన్ని సులభంగా, దాన్ని అంటే రంగరించి 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 ఎసెన్స్ అద్భుతంగా చెప్పింది ఏంటి అంటే, ఇతరులు అంటూ లేరు, ఇతరులు అంటూ లేరు. ఎందుకు లేరు అంటే నువ్వు చేసింది నీకు తిరిగి వచ్చినప్పుడు ఎవరికి చేస్తున్నావు నువ్వు? కర్మ ఇప్పుడు కర్మ సిద్ధాంతం కూడా నువ్వు ఏది చెయ్యి, నువ్వు ఏది చెయ్యి, భూమి మీద నువ్వు పుట్టిన కాడి నుంచి చనిపోయిన వరకు నువ్వేం చేయి, నువ్వు చేసి నీకు తిరిగి వచ్చేస్తుంది, అది మంచైనా చెడైనా. సో నువ్వెవరికి చేసినట్టు అది, నీకు నువ్వే చేసుకుంటున్నావు. సో ఎక్కి తిప్పి చూసి నువ్వే సెంటరు. అందుకు నాన్నగారు ఎప్పుడు కూడానండి గురువు రోల్ని అంటే భగవంతుడికైనా కన్నా పైన పెట్టేవారు. ఎందుకు అంటే భగవంతుడు భూమి మీదకి ఎందుకు వస్తాడు అంటే మీరన్నట్టు ప్రతి యుగంలోని ఆ అన్యాయాన్ని అరికట్టి ధర్మాన్ని రక్షిస్తూ ఆ ఈ ధర్మం వైపు ప్రయాణం చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ఈవిల్ ని డిస్ట్రాయ్ చేస్తూ వస్తాడు. అది అవతారం యొక్క లక్షణం, అవతారం యొక్క రీజన్. అయితే జ్ఞానులు తరచుగానే వస్తూ ఉంటారు అంట భూమి మీదకి. అంటే తరచుగా వచ్చినా కూడా ఎక్కడో గానే ఉండరు, అరుదుగా. వెరీ ఫ్యూ పీపుల్ విల్ కమ్, వెరీ ఫ్యూ జ్ఞానీస్ విల్ కమ్ ఆన్ ది ఎర్త్ ఫర్ అ గ్రేటర్ పర్పస్. రెడ్డి గారు ఏంటి అంటే, అసలు అంటే ఎవరికైతే ఈ శిక్ష అంటే రక్షణ శిక్షణ ఎవరికి, ఈ దేహాత్మ బుద్ధి ఉన్నవారికే కదా. దేహాత్మ బుద్ధి ఉన్నవారికే రక్షించడం శిక్షించడం కూడా. సో ఆ రెండిట్లకి అతీతంగా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ నీవై ఉన్నావు. ఆ పరమాత్మని నువ్వు లోపల పొందితే ఈ కర్మచక్రంలో నుంచి, ఈ జన్మ మృత్యు పరంపర నుంచి నువ్వు బయటికి వచ్చేయగలవు అని ఒక గురువు అనుభవపూర్వకంగా నిన్ను ప్రేమించి, నిన్ను కూర్చోబెట్టుకుని, నీకు ట్రైనింగ్ ఇచ్చి, నువ్వు ఆ స్థాయికి రీచ్ అయ్యేలాగా ఒక జ్ఞాని మాత్రమే, ఒక మహాత్ముడు మాత్రమే చేయగలడు. రెడ్డి గారు, అవతార పురుషులు ఏంటంటే, అఫ్కోర్స్ అవతార పురుషులు మొత్తం శక్తి శాంతి అంటే అన్ని ఫుల్ ఫోర్స్ తో వస్తుంది. అవతారం అంటే ఫుల్ ఫోర్స్ తో వస్తాడు భూమి మీదకి. నాన్నగారు అంటారు వాళ్ళు వాడల్ లాంటి వాళ్ళు, అంటే వస్తే ఒక్క దెబ్బతో, అంటే వాళ్ళు శిక్షించినా మోక్షమే, రక్షించినా మోక్షమే, ఏదైనా మోక్షమే. ఇప్పుడు అంటే వెనక్కి తిరిగి చూస్తే పురాణాల్లో కూడా ఈ రాక్షసుల కింద వచ్చిన వాళ్ళు కూడా ఏదో 10 జన్మలు నువ్వు మంచి జన్మ వచ్చి నా దగ్గరికి చేరుకుంటావా, 3 జన్మలు దుష్టుడు జన్మ వచ్చి నాతో సంహరింపబడి నా నువ్వు చేరుకుంటావా. సో అలా చూసుకున్నా అద్వైతాన్ని భగవాన్, మన భగవాన్ రమణులు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, రామకృష్ణుడు కానివ్వండి, వీళ్ళంతా మొత్తం ఎసెన్స్ ఆఫ్ హోల్ ఆఫ్ ఉపనిషత్ వేదాస్ అన్నిటి సారాంశాన్ని వాళ్ళు అనుభవిస్తూ మనకి అనుభవంలోకి తేవడానికి ఈ భగవద్గీతని అంటే అంటే ఎలాగ చెప్పి ఎలా గైడెన్స్ ఇచ్చి చేయి పట్టుకుని తీసుకెళ్లారు అంటే, ఒక పక్కన కర్మయోగం చేస్తూ, ఒక పక్కన భక్తి చెందిస్తూ, ఒక పక్కన ఆయన పట్ల విశ్వాసం కలిగేలా చేస్తూ, ఒక పక్కన శరణాగతి వైభవం చెప్పి లెట్ గో అంటే ఈ విడిచిపెట్టడం అనేది, ఈ పట్టు అంటే బంధాల పట్ల ఉన్న పట్టు, మన రాగద్వేషాలు పట్ల ఉన్న పట్టు, మన వాసన పట్ల మనకున్న పట్టుని విడిపించి మెల్లమెల్లగా దానిలో ఉన్న దోషం చూపించి, ఆ దోషం వల్ల నీకు వచ్చే నష్టం చూపించి, అది ఎంత అంటే నువ్వు ఇష్టంగా తెచ్చుకున్నది ఎంత కష్టానికి కారణమవుతుందో చూపించి, దాని నుంచి నువ్వు విడుదల అవ్వడానికి నీకు ట్రైనింగ్ ఇచ్చి విడుదల చేయడం అనేది ఒక గురువే చేయగలడు రెడ్డి గారు. అందుకు మోస్ట్ ప్రయారిటీ గురువుకి ఇచ్చారండి. ఎందుకు అంటే గురువుకి శిక్ష ఉండదంటండి, ఓన్లీ భగవంతుల్లోని జ్ఞానం మాత్రమే ఒక జ్ఞానం అంట రెడ్డి గారు. భగవంతుడికి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ లో కూర్చుంటే వాళ్ళకి బోల్డ్ వ్యవహారం ఉంటుంది. ఏ మనం ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఇంకా ఆఫీస్ పని లేకుండా ఈ లాయర్ చేసే పని, కోర్టులు చేసే పని, పోలీస్ స్టేషన్లు చేసే పని, ఈ పనులు ఉంటాయంటండి ఎవరికి, భగవంతుడికి. కానీ జ్ఞానికి ఈ పనులేమీ ఉండవు. ప్రేమించి నిన్ను అనుగ్రహించి నిన్ను మోక్షంలో ఉంచడమే ఒక గురువు పని అంటండి. దానికోసం వచ్చిన
గురువుది తల్లి హృదయం.
అవునండి,
సాధన
యా మన మనసులో, అంటే మనం బాహ్యంగా చూసే మన దృష్టిని అంతర్ముఖం చేసి, నీ శత్రువు నీ మిత్రువు కూడా నువ్వే, నీకు భిన్నంగా ప్రపంచం లేదు, నీకు భిన్నంగా ఇతరులు లేరు, నిన్ను నువ్వు సంస్కరించుకుంటే అది ఇక్కడే ఇప్పుడే ఉంది అని ఇది చూపిస్తూ, అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్టు కర్మని విడిచిపెట్టకుండా, ఎస్కేపిజం అవ్వకుండా, నిన్ను కరెక్ట్ పాత్ లో, అందుకే అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగా, అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగా. మీరు కుస్తీలు పట్టేయక్కర్లేదమ్మా, కష్టాలు తిప్పలు పడక్కర్లేదు, నేను చెప్పిన మాటల్ని నువ్వు కరెక్ట్ గా అర్థం కనుక చేసుకుంటే నువ్వు చాలా సులభంగా అది ఇక్కడే ఇప్పుడే స్వచ్ఛంగా ఎల్లప్పుడూ ఉండే వస్తువు ఎప్పుడూ ఉంది, ఇది ఏదైతే నువ్వు నేను అనుకుంటున్నావో అది లేనిది ఉన్నట్టు కనిపిస్తోంది, అది కేవలం అలవాట్ల యొక్క వేగం మాత్రమే, అది నిజంగా లేదు అనేది మనల్ని నమ్మించి దాన్ని షేక్ చేసేలా చేసి ఉన్నది అది. అంటే ఈ మనసు ఇంద్రియాలు దేహము ప్రపంచము కూడా ఒక కళ మాత్రమే, ఆ కళలో నుంచి మనం మెలకు వస్తే చైతన్యమే మనము అనే బుద్ధిని స్థిరత్వం చేసి ఆ చైతన్యాన్ని రుచి చూపిస్తూ మనల్ని నడిపించడం వల్ల మనకి అసలు సాధన పరంగా కష్టం తెలియలేదు రెడ్డి గారు. అంటే ప్రేమ మీరన్నట్టు మాతృప్రేమ
కదా, తేలిగ్గా పూర్తి అయిపోతుంది.
అవునండి అవునండి. అయితే మనం ఏంటంటే భగవద్గీత అర్థమైనా భగవాన్ మాట్లా అన్నీ కూడా నాన్నగారు ఏంటంటే మనకి వెన్నలాగా నోట్లో పెట్టి మింగించారు కాబట్టి ఎక్కడ ఏది విన్నా ఓహో ఇదే కదా నాన్నగారు చెప్పింది, ఇదే కదా నాన్నగారు చెప్పింది అంటే అనుభవపూర్వకంగా మనకి తెలుసు కాబట్టి ఇంకా ఇంకా ఆనందం వస్తూ ఉంటుంది ఏది చదివినా ఏది విన్నా.
అవునమ్మా,
కంటిన్యూ చేయండి రెడ్డి గారు.
నాన్నగారు ఏ టాపిక్ ని విడిచిపెట్టేవారు కాదు, ఏది అడిగినా చెప్పేవారమ్మా. నాన్నగారు ఉంటే ఎన్సైక్లోపీడియా దగ్గర ఉన్నట్టే, ఏది అడిగినా ఎవరు ఏది లోక వ్యవహారమైనా సాధన ఆధ్యాత్మిక సాధన అయినా ఎవరు దేని గురించి లేవనెత్తినా నాన్నగారు దాని గురించి మళ్ళీ అనర్గళంగా మాట్లాడేవారు, చాలా సేపు చెప్పేవారమ్మా.
అంటే విచిత్రం ఏంటంటే ఒక పొలిటీషియన్ వస్తే ఆ పొలిటికల్ సైన్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా మాట్లాడేవారండి. ఇప్పుడు భగవద్గీత అనేది ఏ అధ్యాయం తీసినా కూడా ఎలా అయితే నిన్ను ట్రూత్ వైపుకి దారికి అదే దారి మరలించి నిన్ను ట్రూత్ వైపే తీసుకెళ్తాడో భగవంతుడు, నాన్నగారు మెడిసిన్ మాట్లాడినా పొలిటికల్ సైన్స్ మాట్లాడినా ఏ రంగం వాళ్ళు వచ్చినా బిజినెస్ మ్యాన్ వచ్చినా దాని గురించి మాట్లాడి దాని గురించి పర్ఫెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మళ్ళీ ఆ వ్యక్తిని ఆ ట్రూత్ వైపు పాయింట్అవుట్ చేసేవారండి.
అక్కడి నుంచి నేరుగా వాళ్ళు ఉన్న చోటు నుంచి నేరుగా సత్యం వైపుకి,
సత్యం వైపుకి. అది ఒక ఒక జ్ఞానికే సాధ్యం. అందులో జ్ఞానులు కూడా మళ్ళీ అంటే జ్ఞానం వచ్చిన వారు కూడా ఎక్స్ప్రెషన్ ఉండకపోవచ్చు రెడ్డి గారు. ఒక జ్ఞాని అది ఎక్స్ప్రెస్ చేసి నోట్తో చెప్పాలి అని లేదు. మన అదృష్టం ఏంటి అంటే నాన్నగారు ఎక్స్ప్రెస్ చేసి చెప్పడమే కాకుండా నువ్వు ఏ రంగంలో నువ్వు ఏ రకంగా ఉన్నా ఎటువంటి వాసనతో ఉన్నా నీ స్వభావం ఎటువంటిదైనా ఆఖరికి సినిమా ఫీల్డ్ లో ఉన్న నీ యాక్షన్ అంటే రజనీకాంత్ను కూడా ఆయన యాక్షన్ చేసి చూపించి ఆయన ఏదో సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఆయనకి ఏదో యాక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా దాంట్లో దూరిపోయి ఆ రజనీకాంత్ ఎలా యాక్షన్ చేస్తాడో వాళ్ళని అడిగి వాళ్ళని ముడిపించి తర్వాత వాళ్ళు నాన్నగారితో ఏకీభవిస్తారు కదా. ఇప్పుడు ఎవరి రంగంలో వాళ్ళ గురించి వాళ్ళు ఆయన మాట్లాడారనుకోండి వాళ్ళకి దాంతో తాదాప్యం వచ్చి ఇంట్రెస్ట్ కలిగేలా చేసి ఆ ఇంట్రెస్ట్ ని మలిచి ట్రూత్ ని పాయింట్ చేసేవారండి.
అది వాళ్ళు ఆ వాళ్ళు ఉన్న స్థానంలోనే వాళ్ళు ఏ రకంగా అక్కడి నుంచి ఈ ఆధ్యాత్మికత సాధించవచ్చు నాన్నగారు వాళ్ళ 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 స్థానంలో ఉండి చూపించేవారమ్మా.
అవునండి అవునండి. సో అమేజింగ్ అమేజింగ్ అనమాట. అంటే మన ఊహకు అందదు, వి హావ్ టేకెన్ హిమ్ ఫర్ గ్రాంటెడ్ అనిపిస్తూ ఉంటుంది. అందుకే రెడ్డి గారు అంటే చెరుకు రసాన్ని మనకి ఎలా అంటే ఎడ మనం ఆ పిప్పి తీసుకుని ఆ పై చెక్కు తీసుకుని నవిలి ఏదైతే రసం తీసుకుంటామో నీకు పిప్పి లేదు అది తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా నువ్వు జ్యూస్ తాగడం ఎలాంటిదో అలా జ్ఞాన బోధని సునాయాసంగా ఇబ్బంది లేకుండా గొంతులోంచి మనకి పట్టించి చేయడం అనేది ఒక్క జ్ఞాని అందులో అంటే బహుశా ఇంకా మరి నాన్నగారు లాంటి వాళ్ళు మనం చరిత్రలో వినలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళు వస్తారా మళ్ళీ ఇటువంటి ఐ మీన్ జ్ఞానిని మనం చూస్తావా అనే అంత ఆశ్చర్యకరంగా నాన్నగారి జీవనం ఉందండి. అంటే మనం ఆయనతో ఉన్నప్పుడు మనకి తెలియలేదు, వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏ బుక్ చదివినా ఏ గురువు గురించి చదివినా ఏ గురువు బోధ గురించి చూసినా కూడా అరే నాన్నగారు మనతో కలిసిపోయి మనలో ఒకటై చెప్పారు కదా ఇదంతా. ఆయన ఎప్పుడు ఒక పై పెడస్ట్రంలో కూర్చోలేదు, మనతో పాటు కూర్చుని మనతో పాటు తింటూ ఆయన భోజనం మనతో షేర్ చేసుకుంటూ అంటే ఇంట్లో
మన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉంటూ మనకు వచ్చిన కష్ట నష్టాలు మనకన్నా ముందు మన గురించి ఆయన ఆలోచించి మనం ఎటు కాలు వేయాలో ఆయన చూపించి మనల్ని అక్కడ విడిచిపెట్టకుండా అక్కడి నుంచి నేరుగా ఆత్మ వస్తువు వైపు తీసుకుని వెళ్ళడానికి నాన్నగారు చూపించిన అద్భుతమైనటువంటి దారి సర్వసాధారణంగా అందరికీ దొరకదమ్మా. మన మన పైన ఆయనకున్నటువంటి విశేషమైనటువంటి అనుగ్రహం మనల్ని తన తన అండనిచ్చి ఆశ్రయనిచ్చి దగ్గరికి తీసుకుని అన్ని ఇచ్చి దారి చూపించి కుటుంబ వ్యవహారం కోసమే నాన్నగారు చుట్టూ ఎక్కువ తిరిగామమ్మా. నాన్నగారి దగ్గర జ్ఞానం కన్నా ఎక్కువ వ్యవహారంలో మనకి దారి చూపించడానికి మనకు ఒక మెంటర్ గా మనకు వచ్చిన అడుగడుగున ఆఫీస్ లో కష్టాలు, ఇంట్లో కష్టాలు, ఎక్కడెక్కడ ఏమేమి కష్టాలు వస్తే ప్రతిదీ నాన్నగారికి చెప్పుకుని ముందు వాటిని పరిష్కరింపజేసుకుని ఆ తర్వాత ఆయన అక్కడితో మనల్ని విడిచిపెట్టకుండా దానికన్నా రుచికరమైన పదార్థాన్ని మనకు రుచి చూపించి నాన్నగారు అడుగులు ఎటు వేయాలో ఆయన చూపించి నడిపించారమ్మా.
అందుకే కృష్ణ మన కొండారెడ్డి గారు మనం ఇది షేర్ చేసుకోవడం ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటేనండి, ఈ అదృష్టం మనకి దక్కింది కాబట్టి దాన్ని మనం ఇతరులతో షేర్ చేసుకుంటే ఆయనకి ఎంతో ఆనందం అండి. అంటే మనం అంటే ఈజీ అండ్ సింపుల్ చేసుకోవడం అన్నమాట మనకి, మనం అంటే ఆయన వైభవం చెప్పుకుంటూ ఆయన బోధించిన మాటలు చెప్పుకుంటూ మనం దాన్ని ఆచరిస్తూ ఆచరించిన దాన్ని మనం డైజెస్ట్ చేసుకుని దాన్ని అవగాహన చేసుకుని దాని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఆ అనుభవాన్ని మనం పంచిపెట్టుకుంటూ ఉంటే వచ్చే ఆనందం ఇంకా 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 మనల్ని విశాలం చేసి మన చుట్టూ 10 మందికి మనం ఆదర్శంగా వాళ్ళు కూడా మనతో పాటు నడిచేలాగా మనం ఒక చేయూతనిచ్చి ఇంతకన్నా మనం గురువుకి ఏ విధంగా గ్రాటిట్యూడ్ చూపించుకోగలం రెడ్డి గారు?
అంతేనమ్మా, ఆయన మొదలు పెట్టినటువంటి ఆ మిషన్, నాన్నగారి మిషన్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు నడిపించడమే నాన్నగారు. దానికోసమే లోకాన్ని కేవలం తన ఉపాధి ద్వారానే కాకుండా ఆయన వేల చేతులతో పనిచేశారమ్మా ఆయన.
అవునండి అవునండి అవును,
గురువు సద్గురువుగా వచ్చి ఎంతో మంది టీచర్స్ తయారు చేశారమ్మా.
అవునండి,
టీచర్స్ తయారు చేసి వాళ్ళ చేత 10 మందికి దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి చెప్పడం నేర్పించారమ్మా.
అవునండి అవునండి, అదే అనేవారు కదా మీరు. అంటే ఇది కేవలం ఏదో ప్రవచనం అని ఏదో నేను ఒక 4 మాటలు చెప్పి వెళ్తున్నానని కాదు, ఇది యజ్ఞము, ఇది జ్ఞాన యజ్ఞము, ఇది జ్ఞాన యజ్ఞము అనేవారు. ఆ యజ్ఞం ఆ మన అరుణాచలేశ్వరు నుంచి వచ్చిన భగవాన్ రమణ రూపంలో వచ్చి ఆయన బోధ చేసి వెళ్ళాక దాని కంటిన్యూషన్, అంటే చాలా మంది భగవాన్ ద్వారా రియలైజేషన్ వచ్చి బోధించిన వాళ్ళు ఉన్నారు మన తెలుగు జాతికి. నాన్నగారు నాన్నగారు అంటే అంటే ఇంకా ఎగ్జాంప్లరీ అండి. సో భగవాన్ అనుగ్రహాన్ని మన పట్ల కురిపిస్తూ మన స్థాయికి దిగి వచ్చి మనల్ని దాన్ని విడమర్చి 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 రోజువారి మన పడే కష్టాలని ఉదాహరణగా తీసుకుని మన ఇంట్లో వ్యక్తుల్ని మన ఇంట్లో మధ్య బంధాలని మధ్యలో ఉదాహరణలు తీసుకుంటూ మనం చేసే పొరపాట్లని చిన్న చిన్న పొరపాట్లు కూడా ఎంతో ప్రేమతో కరెక్షన్ చేస్తూ రావడం అనేది ఈజ్ సంథింగ్ మనం పెట్టి పుట్టి ఉండాలండి. అలాగా అంటే మన అదృష్టం అనమాట, అదే తల్లితే బోర్ల బుట్టలో పడినట్టు పడ్డాం అనమాట. సో ఈ లవ్ని
అంటే మనం చేసింది ఏమీ లేకపోవచ్చు అండి, ఆయనకి మనం ఆయన ఎందుకు అనుగ్రహం కలిగిందో ఏమో.
అదే తనతో బోర్ల బుట్టలు. సో అయితే ఇప్పుడు అంటే ఆయన ఏ ప్రేమనైతే ఏ అన్కండిషనల్ లవ్నైతే ఆయన అపారంగా మన పట్ల కురిపించారో అది మనం అనుభవించాం కాబట్టి, అది రుచి చూసాం కాబట్టి అంతే ప్రేమతో అంతే ఆప్యాయంతో మనం మనల్ని సంస్కరించుకుంటూ మన మన చుట్టూ 10 మందిని మనం ఈ అప్లిఫ్ట్మెంట్ కోసం మనం చేసే ప్రయత్నం యజ్ఞంలో భాగం రెడ్డి గారు. సో మీరు చాలా మంచి వర్క్ చేస్తూ వచ్చారు సైలెంట్ గా. సో మీరు కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కాస్త భగవద్గీత నాన్నగారు చెప్పిన మాట సంస్కృతం నుంచి తెలుగులోకి రాసుకుని దాన్ని మళ్ళీ తాత్పర్యం రాసుకుని దాన్ని అధ్యయనం చేశారు అంటే అది సామాన్యమైన విషయం కాదు రెడ్డి గారు. చెప్పండి, కంటిన్యూ చేయండి.
ఆ పరిత్రాణాయ సాధునాం కృష్ణ పరమాత్మ అవతార రహస్యాన్ని చెప్పి ఎందుకు అవతరిస్తాడన్న శ్లోకం తెలుగులో, సాధు సంరక్షణార్థమై దుష్ట వినాశనానికై ధర్మ సంస్థాపనం కోసం. అంటే బహుశా ఇక్కడ దుష్ట వినాశనం అంటే దుష్టుల యొక్క ఉపాధి వినాశనం కాకపోవచ్చమ్మా, దుష్టులలో ఉన్న దుష్టత్వాన్ని నశింపచే స్వభావంలో సంస్కరణ కూడా అయి ఉండొచ్చు.
అంటే
సాధు సంరక్షణార్థమై అవునమ్మా దుష్ట వినాశనానికై ధర్మ సంస్థాపనార్ ధర్మ సంస్థాపనం కోసం వస్తానన్ని యుగాలలో అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ 9వ శ్లోకంలో ఈ జన్మనే నేను పుట్టి వచ్చి నేను చేసేటువంటి పనిని అవతారమో లేకపోతే జ్ఞాని ఎందుకు వస్తారు, జ్ఞాని వచ్చి ఏం పనిని చేస్తారు, దానిని గమనించి తెలుసుకుంటే ఏమిటి లాభం అని చెప్తున్నాడు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వత. ఈ రకంగా నేను తీసుకున్నటువంటి ఈ దివ్యమైనటువంటి జన్మ, నేను చేస్తున్నటువంటి చేసి వెళుతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి కర్మ, ఈ రెండింటిని ఎవరైతే ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాస్తవంగా తెలుసుకుంటారో, త్యక్త్వా దేహం పునర్జన్మ, మాటలైతే దేహాన్ని విడిచి పునర్జన్మని నైతి పొందడు మాం ఏతి సోర్జున, నన్ను పొందుతాడు అర్జున ఎవడైతే నా యొక్క దివ్యమైనటువంటి జన్మను కర్మను యథాతథంగా గ్రహిస్తాడో, గుర్తుపడతాడో, తెలుసుకుంటాడో, అలాంటి వాడు ఈ దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ పుట్టాడు అని అంటే, చిన్మయానంద స్వామీజీ ఇక్కడ దేహం అంటే దేహభ్రాంతి అని చెప్పారమ్మా. దేహభ్రాంతితో ఉన్నటువంటి వానికి దేహం తప్ప జ్ఞానికి దేహం లేదు, దేహభ్రాంతి లేదు. కాబట్టి దేహభ్రాంతితో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేహాన్ని విడవడం అంటే దేహభ్రాంతిని పోగొట్టుకుంటారు. పరమాత్మ భౌతికంగా అప్పుడప్పుడు ఒక దేహంలో పుట్టి రావడమే కాదు, జీవి లోపల కూడా పరమాత్మ జీవి యొక్క స్వభావంలో అప్పుడప్పుడు అవతరిస్తాడు. అవతరించి ఆ స్వభావాన్ని సంస్కరించడానికి లోపల నుంచే పూనుకుంటాడు, లోపల నుంచే అంతరంగంలోనే పరమాత్మ అవతరిస్తాడు. ఆ రకంగా బాహ్యంలో వచ్చినటువంటి జ్ఞాని యొక్క అవతారాన్ని కానీ లేకపోతే అంతరంగంలో తనకు కలిగే అనుభూతి కానీ ఆ దివ్యమైనటువంటి పరమాత్మను గ్రహించే అనుభూతి దీనిని కానీ ఆ అనుభూతి ఎప్పుడు కలిగింది, అనుభూతి జరగడం ద్వారా తనలో ఏ మార్పు వచ్చింది, ఏ సాధకుడైతే దీనిని గ్రహిస్తాడో వాడికి దేహభ్రాంతి తొలగిపోతుంది, వాడు మళ్లీ పుట్టడం అంటే ఈ జన్మలో చావు లేని స్థితిని పొందుతాడు, జీవించి ఉండగానే జీవన్ముక్తిని పొందుతాడు. లోపల ఉన్నటువంటి పరమాత్మ తన్నుకుని బయటకు వస్తుంటే హృదయంలోనే వ్యక్తమవుతుంటే దానిని గమనించి పట్టుకోగలిగినటువంటి సాధకుడు జీవించి ఉండగానే జీవభ్రాంతిని పోగొట్టుకుంటాడు, దేహభ్రాంతిని పోగొట్టుకుని జీవన్ముక్తుడై తరిస్తాడు అని దీనికి అర్థంగా చెప్పేవారు. తెలుగులో ఈ శ్లోకం నా దివ్య జన్మ కర్మలన్ తెలుసుకుంటే యథాతథం దేహం వీడి, అంటే దేహభ్రాంతిని వీడి అని మనం తీసుకోవచ్చు, పునర్జన్మ లేక నంజేరు నర్జున, అంటే దేహభ్రాంతిని వదిలిపెట్టి స్వరూపమైనటువంటి నన్ను సచ్చిదానంద స్వరూప జ్ఞానాన్ని సొంతం చేసుకుని ఒక రమణ మహర్షి తరించినట్లు, నాన్నగారు చరించినట్లు జ్ఞానంతో చరించి తరిస్తాడు అని. నా దివ్య జన్మ కర్మలను తెలుసుకుంటే యథాతథం దేహం వీడి పునర్జన్మ లేక నంజేరు నర్జున, ఇలా చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ పదో శ్లోకంలో ఒక రహస్యాన్ని బయటపెడుతున్నాడు. ఈ భూమి మీద ఒకరి కాదు ఇద్దరు కాదు ఎందరో జ్ఞానులు తిరుగాడుతూ ఉన్నారు సుమా. రమణ భగవాను తన గీతాసారంలో కాదు ఘంటసాల గారు భగవద్గీతలో ఉందమ్మా ఈ శ్లోకం, పదో శ్లోకం భగవద్గీత యొక్క సారం అని చెప్పొచ్చు. వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము మూడింటిని చెప్పాడు. ఇంకో కొన్ని చోట్ల రాగద్వేషాలని చెప్తాడు, ఇచ్చాద్వేషాలని చెప్తాడు. ఏ రకంగా చెప్పినా గానీ అవే రాగద్వేషాలని చెప్పినా, లేకపోతే కామ క్రోధ తథా లోభ అని కామక్రోధ లోభాలుగా చెప్పినా రెండే రాగద్వేషాలే. ఇక్కడ రాగము భయము క్రోధము మూడింటిని చెప్పాడు. భయము క్రోధము కూడా ద్వేషంలోకే వస్తాయి. ద్వేషం ఉన్నటువంటి వాడు బలహీనంగా ఉంటే భయపడతాడు, బలవంతంగా ఉంటే కోపాన్ని తెచ్చుకుంటాడు. రెండూ ద్వేషమే. అంటే రాగద్వేషాలను విడిచినటువంటి వాడు, ఇంకొక రకంగా చెప్పాలంటే కోరికను విడిచినటువంటి వాడు. కర్మయోగంలో కోరికను నిర్మూలించమన్నాడు, రాగద్వేషాలను శత్రువులు అని చెప్పాడు, రాగద్వేషాలను నిర్మూలించమన్నాడు. ఆ రకంగా రాగద్వేషాలను నిర్మూలించినటువంటి వాళ్ళు వీత రాగ భయ క్రోధ, రాగద్వేషాల రూపంలో ఉన్నటువంటి కోరికలను ఎవరైతే నిర్మూలిస్తారో అలాంటి వాళ్ళు విడిచిపెట్టినటువంటి వాళ్ళు మన్మయాహ నాతో నిండిపోతారని అంటాడు సచ్చిదానంద స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే రాగద్వేషాలను విడిచిపెడతారో వాళ్ళలో ఆనంద స్వరూపం, వాళ్ళలో అహంకారం అదృశ్యమవుతుంది. అహంకారం రాగద్వేషాల రూపంలోనే తిష్ట వేసుకుని ఉంటుంది. కారణ శరీరంలో వాసనల రూపంలో, బుద్ధిలో రాగద్వేషాలుగా, అవే మనసులోను ఇంద్రియాలలోను కూడా ఉండి బాహ్యంలో బాహ్య జగత్తులో ఆకర్షణలుగా వికర్షణలుగా వ్యక్తమవుతూ ఉంటాయి ఈ కోరికలే, ఈ రాగద్వేషాలే. ఎవరైతే ఈ కోరికలను జయిస్తారో, రాగద్వేషాలను జయిస్తారో, వాటిని త్యజిస్తారో, పక్కన పెడతారో, అలాంటి వాళ్ళలో లోపల నుంచి ఆనంద స్వరూపం వ్యక్తమవుతుంది. వాళ్ళకి అహంకారం నశిస్తుంది, రాగద్వేష రూపమైనటువంటి అహంకారం నశిస్తుంది. అహమి నాశ బాజీ అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్ అని రమణ భగవాన్ చెప్పినట్లు కృష్ణ పరమాత్మ అమ్మన్మయా వాళ్ళు నాతో నిండిపోతారని అంటున్నాడు. రాగద్వేషాలను ఖాళీ చేసుకున్నటువంటి వాడు సాధకుడు ఆనందంతో నిండిపోతాడు, సచిదానందంతో నిండిపోతాడు, దేహభ్రాంతి సన్నగిలుతుంది, మట్టిమాయమవుతుంది. మన్మయా మాముపాశ్రీ నిత్యము నిరంతరము కొనసాగపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు కర్తవ్య కర్మ నిర్వహణలో ఈ సచిదానంద అనుభూతి చెదిరినప్పటికీ కూడా మాము ఉపాశ్రిత నన్ను విడిచి దూరంగా పోరు, నాతో నిండిపోతారు, నా చుట్టూ చరిస్తూ ఉంటారు, నన్ను వెంట పెట్టుకుని చరిస్తూ ఉంటారు. మన్మయా మాముపాశ్రిత ఇలాంటి వాళ్ళు రాగద్వేషాలను దూరం చేసుకుని సచిదానంద స్వరూపమైనటువంటి నన్ను తమ చేత పట్టుకుని తమ హృదయాలలో నింపుకొని తమ మనసు బుద్ధిలోను మనసులోకి దింపుకొని ఇంద్రియాల ద్వారా ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు బహవహ ఎందరో, ఒక్కరి కాదు ఇద్దరు కాదు ఎందరో ఎందరెందరో బహవహ జ్ఞాన తపసాపుతాహ. ఈ జ్ఞానం అనేటువంటి తపస్సుతో, ఆత్మస్వరూప జ్ఞానం అనేటువంటి తపస్సుతో పూతాహ పవిత్రులైపోయారు. రాగద్వేషాలు వాళ్ళకి ఎందుకు దూరం అయ్యాయి? పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయించారు, పరమాత్మని శరణు పొందారు, పరమాత్మ కోసమే పరమాత్మని ఆరాధించడం, ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి కర్తవ్య కర్మని చేశారు. చేసి తద్వారా రాగద్వేషాల రూపంలో ఉన్నటువంటి ఆ చిత్తంలో ఉన్నటువంటి దోషాలను దూరం చేసుకున్నారు, కడుక్కున్నారు. అప్పుడు సచిదానంద పరమాత్మకి స్వాగతం పలికారు. ఆ పరమాత్మ స్వరూపం వచ్చి వాళ్ళ స్వభావంలో నిండింది. తద్వారా వీళ్ళు ఆ రకంగా జీవించి ఉండగానే ఆ ముక్త స్థితిని అనుభవిస్తూ తిరిగాడారు. వీళ్ళకి జ్ఞానం కలిగింది, ఆత్మజ్ఞానం కలిగింది, ఇది తపస్సు, ఈ తపస్సులో వాళ్ళు శుద్ధులయ్యి నా స్వరూపాన్ని పొంది తిరిగాడారు. మద్భావం ఆగతాహ అని అంటాడు తెలుగులో ఈ శ్లోకము. రాగం క్రోధం భయం వీడి నాతోనే లోన నిండిన రాగద్వేషాలు లోపల గూడు కట్టుకుని ఉంటాయి. వాటిని విడిచిపెట్టినటువంటి వాడు వాటిని ఖాళీ చేశాడు కాబట్టి అతనికి ఆనందం వచ్చి కూర్చుంటుంది, పరమాత్మ స్వరూపం వచ్చి కూర్చుంటుంది. గిన్నెలోని నీళ్లు ఖాళీ అయితే గాలి వచ్చి చేరినట్లు రాగద్వేషాలు దూరం అయ్యేసరికి పరమాత్మ స్వయంగా వస్తాడు, లోపలి నుంచి వెల్లుబుకి వస్తాడు, ఆనంద స్వరూపంగా వ్యక్తమై వస్తాడు. ఎందరో నాతోనే లోన నిండిన నాపైనే భారం ఉంచిన పరమాత్మను ఆశ్రయించి వాళ్ళు ముందుకు పోతున్నారు. రాగద్వేషాలను వదిలించుకునేటప్పుడు, సచ్చిదానందాన్ని ఆహ్వానించేటప్పుడు, సచ్చిదానందాన్ని తమలో నింపుకొని లోక వ్యవహారాన్ని కొనసాగిస్తున్నప్పుడు కూడా పరమాత్మని ఆశ్రయించి వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. నాపైనే భారం ఉంచిన ఎందరో ఎందరెందరో పొందారు నా స్వరూపాన్నే జ్ఞాన తపః పవిత్రులై, జ్ఞానం అనేటువంటి తపస్సుతో పవిత్రులై నా స్వరూపాన్ని పొంది తిరిగాడారు ఈ భూమి మీద ఎందరో ఎందరెందరో. ఘంటసాల గారు పాడారమ్మా ఈ శ్లోకాన్ని. రాగం క్రోధం భయం వీడి నాతోనే లోన నిండిన మన్మయాహ నాపైనే భారం ఉంచిన అంటే మాం ఉపాశ్రిత ఎందరో బహవహ ఎందరెందరో పొందారు నా స్వరూపాన్ని మద్భావము ఆగతాహ అన్నాడు. పూత మద్భావ పూతాహ జ్ఞాన తపసా పూతాహ జ్ఞాన తప పవిత్రులై. మరి ఎవరైతే కృష్ణ పరమాత్మ చెప్పినట్లు నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ రాగద్వేషాలను దూరం చేసుకుంటారో వదిలించుకుంటారో వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపాన్ని ఆహ్వానిస్తారు. ఆత్మస్వరూపం వాళ్ళలో వచ్చి కూర్చుంటుంది, వాళ్ళ స్వభావంలో నిండుతుంది, వాళ్ళ వ్యవహారంలో వాళ్ళ జీవన వ్యవహారంలో చోటు చేసుకుంటుంది. ఆ రకంగా వాళ్ళు జీవించి ఉండగానే ముక్తిని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇంత ఖచ్చితమైనటువంటి దారి ఉండగా, జీవించి ఉండగానే ముక్తిని పొందే అవకాశం మనిషిగా పుట్టినటువంటి వాళ్ళందరికీ ఉండగా కూడా అందరూ ఈ రకంగా ఎందుకు చేయడం లేదు అన్న సంగతిని 11-12 శ్లోకాల్లో చెప్తున్నాడు. మనుషుల్లో స్వభావంలో మార్పులు ఉన్నాయి, అందరి స్వభావం ఒక్క తీరుగా ఉండదు, స్వభావాల్లో రకాలు ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయని కృష్ణ పరమాత్మ 13వ శ్లోకంలో చెప్తాడు. ఈ 11-12 శ్లోకాల్లో ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి అహం అంటాడు. ఎవరు నన్ను ఎలాగ ఆశ్రయిస్తారో అందరూ కూడా నన్ను ఆత్మస్వరూపంగా పరమాత్మ స్వరూపంగా సచ్చిదానంద స్వరూపంగా ఆశ్రయించరు. చాలా మంది నన్ను దేవతారూపాలలో చూస్తూ ఉంటారు. చూసి ఆ దేవతలను ఆశ్రయించడం ద్వారా ఆత్మస్వరూపమైనటువంటి నన్ను, అహమాత్మ గుడాకేశ అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ ఆత్మస్వరూపమై ఎక్కువ చోట్ల మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మస్వరూపమైనటువంటి నన్ను తమ అంతరాత్మగా గుర్తించినటువంటి వాళ్ళు బాహ్యంలోని దేవతాశక్తులను ఆశ్రయించి అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. ఎవరు ఏ రకంగా ఆశ్రయిస్తే నేను వాళ్ళని ఆయా రూపాలలోనే వచ్చి అనుగ్రహిస్తా, వాళ్ళు ఏది కోరితే వాళ్ళకి అదే ఇస్తా, దేనిని కోరకపోతే వాళ్ళకి నా స్వరూపాన్ని ఇస్తా అని కృష్ణ పరమాత్మ చాలా చోట్ల చెప్తాడు. అదే సంగతిని చెప్తూ అందరూ నన్ను నా స్వరూపం కావాలని అడగరు సుమా, కాబట్టి వాళ్ళకి ఏది కావాలో దాన్నే ఇస్తాను. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి అహం, ఎవరు నన్ను ఎలాగా ఆశ్రయిస్తే నేను వాళ్ళని ఆ రకంగానే అనుగ్రహిస్తాను. మమ వర్త్మ అనువర్తంతే, తెలుసో తెలియకో అందరూ కూడా నా దారిలోనే వస్తున్నారు, నా కోసమే వస్తున్నారు, నా వైపే వస్తున్నారు. నేను సుఖమయ్యున్నా, నేను లోపలే ఉన్నా, వారి అంతరాత్మగానే ఉన్నాను. అయినప్పటికీ కూడా సుఖస్వరూపమైనటువంటి నన్ను తమ అంతరాత్మగా వాళ్ళు గుర్తించక బాహ్యంలో సుఖం వస్తుందని వస్తువులలోనూ వ్యక్తులలోనూ పరిస్థితులలోనూ వాటిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. లోని సుఖమగు నన్ను వెతుకుచు బయట తిరిగే జగమిది, జగము అఖిలం చేయు సకలం నన్ను పొందుటకే గదా అన్నది కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. ఇది జిన్నూరు నాన్నగారి అష్టోత్తరంలోని జగదేక గమ్యాయ నమః అనే మంత్రానికి ద్విపద. లోని సుఖమగు నిన్నే వెతుకుచు బయటే తిరిగే జగమిది, జగము అఖిలం చేయు సకలం నిన్ను పొందుటకే గదా. సుఖం లోపలే ఉన్నప్పటికీ కూడా, స్వరూపమై ఉన్నప్పటికీ కూడా మన అంతరాత్మ అయ్యి, మన నాన్నగారే అయ్యి, మన రమణ మహర్షి అయ్యి, మన అరుణాచలేశ్వరుడు అయ్యి మన లోపలే ఉన్నప్పటికీ కూడా, మన పరబ్రహ్మాత్మ స్వరూపమై మనలోనే మనముగా ఉన్నప్పటికీ కూడా దానిని గుర్తించకుండా బయట వెతుకుతూ పోతాం. కాబట్టి ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, బాహ్యంలో దేనిని కోరుకుంటే, ఒక వస్తువును ఒక వ్యక్తిని పరిస్థితిని కోరుకుంటే ఆ రకంగానే వాళ్ళను అనుగ్రహిస్తాను. ఆ రకంగా వాళ్ళు తెలుసో తెలియకో సుఖమైనటువంటి నన్ను కోరుకుంటూనే తిరుగుతూ ఉన్నారు, బయట తిరుగుతూ ఉన్నారు. తిరిగి 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 ఏదో ఒక రోజు అంతరాత్మనే అయినటువంటి నన్ను పొందడానికి లోనికే తిరిగి వస్తారు అర్జున అన్నట్టు కృష్ణ పరమాత్మ ముందుకెళ్తున్నాడు. పార్థ, ఎవరు నన్ను ఎలా కోరుతూ ఆశ్రయించితే వారిని అదే విధంగానే ననుగ్రహించుతా సుమా నడుస్తున్నారు నా వైపే పార్థ ఈ జనులందరూ. తర్వాత 12వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ వాళ్ళ గురించే చెప్తూ కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతయః దేవతాః, కర్మలు చేసి పొందాలని అనుకుంటారు, కర్మ ద్వారా సుఖం లభిస్తుందని అనుకుంటారు, కష్టాన్ని దూరం చేసుకోవాలని అనుకుంటారు, సుఖాన్ని పొందాలని అనుకుంటారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం, ఈ రకంగా కర్మలు చేసి కర్మల సిద్ధిని పొందాలని కోరుకునేటువంటి వాళ్ళు యజంతే యహ దేవత, ఈ లోకంలో దేవతలను ఆశ్రయిస్తారు, దేవతా శక్తులను ఆశ్రయిస్తారు. క్షిప్రం హి, ఎందుకంటే క్షిప్రం హి మానుషే లోకే, లోపల అంతరాత్మను పొందటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కోట్లాది జన్మలుగా సాధ్యం కాలేదు, ఈ జన్మలో కూడా దొరుకుతుందో దొరకదో అని అనుమానిస్తారు. లేకపోతే లోపల అంతరాత్మ స్వరూపమై సచ్చిదానంద పరమాత్మ ఉన్నాడు, స్వయంగా పరమాత్మయే ఉన్నాడు అని అందరూ నమ్మరు. శ్రద్ధ లేక నమ్మక బాహ్యంలో వస్తువులను పొందాలని అనుకుంటారు, ఈ దేహాన్నే నిజమని అనుకుంటారు. ఎందుకంటే క్షిప్రం ఈ మానుషలోకి, ఈ మానవ లోకంలో వెంటనే కర్మల ఫలితం దొరికిపోతుంది, కాబట్టి కర్మ చేసి దేన్నో పొందేద్దామని ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు. సిద్ధిర్భవతి కర్మజ, లోకంలో కర్మ సిద్ధిని కోరేటి వాళ్ళు మూర్తులను అర్చిస్తారే భజిస్తారే, ఎందుకంటే ధనంజయ లభించు నరలోకంలో కర్మల సిద్ధి శీఘ్రమే. ఇది చేసి దీన్ని పొందడం, అది చేసి దాన్ని పొందడం తేలిగ్గా అనిపిస్తుంది, రాగద్వేషాలను శుద్ధి చేసుకుని సచ్చిదానంద స్వరూపమే నిలవడం కష్టమని అనిపిస్తుంది, లేకపోతే నమ్మకమే కలగదు. కాబట్టి అందరూ ఆ దారిలో రారు, అందరూ పరమాత్మ స్వరూపాన్ని పొందరు, జీవించి ఉండగానే జీవన్ముక్తులు అందరూ అవ్వరు. కానీ బయట తిరుగుతారు ఎక్కువ మంది, వాళ్ళని ఆ రకంగా అనుగ్రహిస్తారు, వాళ్ళు కూడా ఎక్కడ దూరంగా పోవడం లేదు, బయట తిరుగుతున్నారు, తిరిగి 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 వస్తారు, నా దగ్గరికే వస్తారు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. 13వ శ్లోకంలో స్వభావాలలో ఈ మార్పులు 4 రకాలుగా ఉంటాయని కృష్ణ పరమాత్మ చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణ కర్మ విభాగశః, 4 రకాలుగా చాతుర్వర్ణ వ్యవస్థను నేను ఏర్పాటు చేశాను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్వభావాన్ని బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి గుణాలను బట్టి, వాళ్ళ నుంచి కదిలే కర్మలను బట్టి, పుట్టుకతో కాదు సుమా, జన్మతో కాదు సుమా, వాళ్ళలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి, వాళ్ళలోని గుణాలు వాళ్ళతో ఏ కర్మలను చేయిస్తున్నాయో దానిని బట్టి వాళ్ళు బ్రాహ్మణులుగానో, క్షత్రియులుగానో, వైశ్యులుగానో, శూద్రులుగానో 4 రకాలుగా ఉంటారు. సత్వం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులుగా, తమస్సు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు శూద్రులుగా, రజస్సు అధికంగా ఉన్న వాళ్ళలో రజస్సుతో పాటు సత్వమే ఉంటే రాజులుగా, రజస్సుతో పాటు తపస్సు ఉంటే వైశ్యులుగా, నాలుగు రకాలుగా ఉంటారు. వాళ్ళ వాళ్ళ స్వభావానికి అనుసరించినటువంటి కర్మ సహజ కర్మగా, స్వభావ కర్మగా, స్వధర్మంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. మన ధర్మశాస్త్రంలో చెప్పారంట, వేదంలో చెప్పబడిందంట. 18వ అధ్యాయంలో 40 నుంచి 44వ శ్లోకం దాకా బ్రాహ్మణుడికి ఏమిటి సత్వస్వరూపుడు, ఆ అంతర్ముఖమే ఆత్మస్వరూపాన్ని దర్శించడం, ఆ రకంగా దారిని చూపించడం. జిన్ను నాన్నగారు లాంటి సద్గురువులు ఈ స్థాయికి వస్తారు. బ్రహ్మనిష్టలో నిలదొక్కున్నటువంటి బ్రాహ్మణులుగా చెప్పబడతారు. క్షత్రియులు రక్షించడానికి ముందుకు వస్తారు, సమాజాన్ని రక్షించడానికి. వైశ్యులు సమాజాన్ని పోషించడానికి, సమాజంలో వర్తక వాణిజ్యాలను నిర్వర్తించడానికి, వ్యవసాయాన్ని గో సంరక్షణను కొనసాగించడానికి, పంపిణీ వ్యవస్థను కొనసాగించడానికి వైశ్యులు నిలబడతారు, కంకణం కట్టుకుంటారు. శూద్రులు సేవా కార్యక్రమాలు చేస్తారు, అటు రాజులకి ఇటు ఇటు వైశ్యులకి బ్రాహ్మణులకి కూడా సహాయం చేసుకుంటూ వాళ్ళు సమాజం యొక్క శ్రేయస్సుకు శూద్రులు కూడా పాటు పడతారు. ఈ రకంగా వాళ్ళ వాళ్ళ స్వభావ సేవాకర్మను శూద్రులు చేస్తారు, వాళ్ళ వాళ్ళ స్వభావ అనుసారమైనటువంటి కర్మను చేయడం ద్వారా ప్రతి ఒక్కరు సిద్ధిని పొందుతాడు. వాళ్ళ కోసం ఈ వ్యవస్థను నేను చాతుర్వర్ణ వ్యవస్థ నేనే ఏర్పాటు చేశాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః, నేనే ఏర్పాటు చేశాను కదా అర్జున ఈ చాతుర్వర్ణ వ్యవస్థని వాళ్ళ వాళ్ళ స్వభావాలను అనుసరించి. అయినప్పటికీ కూడా తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. అర్జున నీకు ఈ కర్మయోగ రహస్యాన్ని 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెప్పినటువంటి కర్మయోగ రహస్యాన్ని మళ్ళీ చెప్తున్నాను విను. ఆ కర్మయోగాన్ని నేను కూడా ఆచరిస్తున్నా, అవతరించి వచ్చినప్పటికీ కూడా నేను కూడా ఆచరిస్తున్నా, నువ్వు నా నుంచి నేర్చుకున్నట్లు శ్రీకృష్ణ పరమాత్మ. తస్య కర్తారం అపి, నేను దానికి కర్తనే, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ నేనే ఏర్పాటు చేశాను. అయినప్పటికీ కూడా విద్ధి అకర్తారం అవ్యయం, నేను అకర్తను సుమా, అన్నీ చేస్తా సృష్టి కార్యాన్ని. ఇందాక ఉష చెప్పారు అడ్మినిస్ట్రేషన్, ఈశ్వరుడికి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అంతా చేస్తా, ఈ జగత్ని నేను నడిపిస్తూ ఉంటా. తస్య కర్తారం అపి మాం, ఈ సృష్టి కర్తృత్వ బాధ్యతని నేను నిర్వర్తిస్తాను. అయినప్పటికీ కూడా విద్ధి మాం అకర్తారం అవ్యయం, నేను ఏ కర్మ చేసినప్పటికీ కూడా మారను, నేను సచ్చిదానంద స్వరూపంగా నిలబడి ఉంటాను. విద్ధి మాం అకర్తారం, అన్నీ చేస్తున్నా, సృష్టి కార్యాన్ని అంతటినీ నిర్వర్తిస్తున్నా, అయినప్పటికీ కూడా నేను అకర్తగా ఉంటాను, ఏమీ చెయ్యకుండా ఉంటాను. ఏ కర్మ నన్ను అంటుకోదు అర్జున, ఈ రహస్యాన్ని నువ్వు గుర్తించు, నేను ఏ రకంగా కర్మను చేస్తూ తిరుగాడుతున్నానో ఈ రహస్యాన్ని నువ్వు పట్టుకో అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చూపిస్తాడు. 13వ శ్లోకానికి తెలుగులో గుణ కర్మల భేదాన్ని బట్టి వర్ణాలు నాలుగే, చాతుర్వర్ణ్యానిలా నేనే ఏర్పరిచా వ్యవస్థగా, దీనికి కర్తనై కూడా నేను మాత్రం అకర్తనే, అవ్యయుణ్ణే సుమా, నేను కర్మ చెయ్యక ముందు ఎలా ఉన్నానో కర్మ చేసిన తర్వాత కూడా అలాగే ఉంటాను, కర్మ యొక్క ప్రభావం నా పైన ఉండదు. అవ్యయుణ్ణే సుమా, నేను అర్థం అవ్వాలి నీకిది, దీనిని నువ్వు గ్రహించాలి అర్జున, నువ్వు కూడా నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం నేర్చుకోవాలి, నువ్వు కూడా నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీ రాగద్వేషాలను దూరం చేసుకుని సచ్చిదానంద స్వరూపంతో నిలబడాలి అర్జున. 14వ శ్లోకంలో ఆ కర్మ రహస్యాన్ని కృష్ణ పరమాత్మ చూపిస్తున్నాడు. ఈ జ్ఞాన యోగంలో కర్మ యొక్క రహస్యాన్ని కృష్ణ పరమాత్మ చెప్తూ ఒక అద్భుతమైనటువంటి సంగతిని ఈ 23, 24వ శ్లోకం దాకా ఈ కర్మ అకర్మ వికర్మ అంటూ ఒక విషయాన్ని తెలియజేస్తాడు. దానికన్నా ముందు ఈ నిష్కామ కర్మయోగం గురించి చెప్తూ కృష్ణ పరమాత్మ తన నుంచే నేర్చుకోమని అర్జునుడికి చెప్తున్నాడు. నమాం కర్మ అని లింపంతి 14వ శ్లోకంలో, నన్ను కర్మలు బంధించు అర్జున, నేను అన్ని పనులు చేస్తా, నేను క్షణం తీరిక లేకుండా ఉంటాను, అయినప్పటికీ నన్ను ఏ కర్మ బంధించదు. మాం కర్మాణి నలింపంతి, ఏ కర్మలు కూడా నన్ను అడ్డుకోవు. నమే కర్మ ఫలే స్పృహ, ఎందుకంటే కర్మ ఫలితం పట్ల నాకు స్పృహ లేదు, నేను కర్మ ఫలితాన్ని కోరకుండా చేస్తా, అన్నీ చేస్తా, చేయాల్సిన ప్రతి దాన్ని చేస్తా, విడిచిపెట్టకుండా చేస్తా, కానీ కర్మ ఫలితాన్ని నేను కోరుకోను, ఆ ఫలితం పట్ల నాకు స్పృహ కూడా ఉండదు, కాబట్టే కర్మలు నన్ను అంటావు నన్ను కర్మలు లేదు నాకు ఫల స్పృహ స్పృహ ఇతి మాం యోభి జానాతి గ్రహిస్తే నన్నిలా పార్థ, ఎవరైతే నన్ను ఈ రకంగా గ్రహిస్తారో, నేను అన్ని కర్మలు చేస్తానని కానీ ఏ కర్మ నన్ను అంటదని, కారణం నాకు కర్మ ఫలితం పట్ల స్పృహ లేదని. ఆ రకంగా ఎవరైతే కర్మ ఫలితం పట్ల స్పృహ లేకుండా నేను చేసినట్లు చెయ్యగలుగుతారో వాళ్ళను కూడా కర్మలు బంధించవు అన్నటువంటి రహస్యాన్ని అర్జునుడికి ఇక్కడ చూపిస్తున్నాడు. నువ్వు గ్రహించు అర్జున, నువ్వే కాదు ఎవరు గ్రహిస్తే వాళ్ళకి, గ్రహిస్తే నన్ను ఇలా పార్థ ఇది మాం యోగి జానాతి, ఎవడు నన్ను ఇలాగా గ్రహిస్తాడో తెలుసుకుంటాడో కర్మ భిర్ణత బధ్యతే, వాడి కర్మల చేత బంధించబడదు. కర్మ బంధ విముక్తియే, గ్రహిస్తే నన్ను ఇలా పార్థ కర్మ బంధ విముక్తియే. ఈ రకంగా కర్మ ఫలితం పట్ల స్పృహ లేకుండా అన్ని కర్మలను చేసినప్పటికీ కూడా కర్మ బంధించదు అన్న రహస్యాన్ని గ్రహిస్తే వాళ్ళు ముక్తులైతారు. అర్జున నువ్వు నేర్చుకో, నువ్వు కూడా ఇలాగ ఆచరించు. 15వ శ్లోకంలో అర్జునుడికి చెప్తున్నాడు, ఇలాగా నీకన్నా ముందు కొందరు చేశారు, నీ పూర్వీకులు చేశారు, వాళ్ళు వాళ్ళకన్నా ముందు ఉన్నటువంటి పూర్వీకుల దగ్గర నుంచి నేర్చుకున్నారు, ముందులో ఉన్నటువంటి పూర్వీకుల నుంచి నీ పూర్వీకులు నేర్చుకున్నారు, నీ పూర్వీకులను చూసి నువ్వు కూడా నేర్చుకో. వాళ్ళు ఏ రకంగా నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించారో కర్మ ఫలితం పట్ల స్పృహ లేకుండా, దానిని ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ విధానాన్ని నువ్వు నేర్చుకో, నీ పూర్వీకుల నుంచి నేర్చుకో, నా నుంచి నేర్చుకో, నువ్వు ఇలా నేర్చుకుని నువ్వు కూడా ఆ రకంగా చెయ్యి, నీ నేను చేస్తున్నట్టు చెయ్యి, నీ పూర్వీకులు చేస్తున్నట్లు చెయ్యి, కర్మ బంధించకుండా పనిని చెయ్యి, కర్తవ్య కర్మని విడిచిపెట్టకుండా చెయ్యి అన్నట్లు చెప్తున్నాడు 15వ శ్లోకంలో. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిహి, ఈ రకంగా తెలుసుకొని గతంలో పూర్వై ముముక్షుభిహి అపి కర్మ కృతం, పూర్వములోని ముముక్షువుని ఎందరో కర్మం చేశారు అర్జున. కురు కర్మ ఇవ తస్మాత్వం, కాబట్టి నువ్వు కూడా చెయ్యి, తస్మాత్ త్వం వాళ్ళు చేశారు కదా నువ్వు కూడా చెయ్యి, కురు కర్మ ఏవ తస్మాత్ త్వం, కాబట్టి నువ్వు కూడా కర్మను చేసే తీరు, నువ్వు మానకు, నువ్వు ఈ యుద్ధాన్ని వదిలి పారిపోకు, నువ్వు యుద్ధాన్ని చేసే తీరు, కర్మని చేసే తీరు. పూర్వై పూర్వతరం కృతం, నీ పూర్వులు ఎలా చేశారు, వాళ్ళకన్నా ముందు పూర్వులు, పూర్వతరం కృతం వాళ్ళకన్నా ముందు చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు, వాళ్ళ గురువుల నుంచి నేర్చుకున్నారు, వాళ్ళ తోటి సాధకుల నుంచి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు, ఆ రకంగా నేర్చుకుని వాళ్ళు కూడా నిష్కామ కర్మయోగాన్ని చేసి తరించారు నీ పూర్వీకులు అందరూ. ఎందరో వాళ్ళని చూసి నువ్వు నేర్చుకుని నువ్వు కూడా కర్మని చేసి తీరు, నువ్వు మానకు, నీ కర్తవ్య కర్మని, ఈ ధర్మ యుద్ధాన్ని చెయ్యి, చెయ్యి, చేసి నువ్వు తరించు, ధర్మ ప్రతిష్టాపనకి నువ్వు అండగా నిలబడు అర్జున. 15వ శ్లోకం తెలుగులో, కర్మజే సారిలా పూర్వం గ్రహించి మోక్షకాంక్షులు, పూర్వులు చేసినందుకే చెయ్యి తత్పూర్వ కర్మనే. కర్మజేశారు ఇలా పూర్వం గ్రహించి మోక్షకాంక్షులు, మోక్షాన్ని కోరుకున్నారు, దేహభ్రాంతితో ఉండడానికి ఇష్టపడలే, వాళ్ళు దేహభ్రాంతిని వదిలించుకోవడానికి కర్మను చేసి తీరారు. కానీ కర్మను చేస్తూ చేస్తూ తమను తాము శుద్ధి చేసుకున్నారు. రమణ భగవాన్ చెప్పినట్లు, నేచయాకృతం ఈశ్వరార్పితం చిత్తశోధకం ముక్తి సాధకం, ఆ రకంగా చేసి వాళ్ళు శుద్ధి చేసుకున్నారు. కర్మజే సారిలా పూర్వం గ్రహించి మోక్షకాంక్షులు, మోక్షం కోసం వాళ్ళు పనిని చేశారు, పూర్వులు చేసినందుకే. నువ్వు మొట్టమొదటి వాడు కాదు అర్జున, నీకన్నా ముందు పూర్వీకులు ఎందరో చేసి ఉన్నారు, చెయ్యి, నువ్వు కూడా చెయ్యి, వాళ్ళు చేసినట్లు చెయ్యి, తత్పూర్వ కర్మనే. వాళ్ళకన్నా పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుని చేశారు, నీ పూర్వీకుల దగ్గర నుంచి నువ్వు నేర్చుకుని చెయ్యి అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ ఇక్కడ కర్మ అకర్మ వికర్మల గురించి కాస్త హెచ్చరిక చేస్తున్నాడు. దీన్ని జాగ్రత్తగా గ్రహించాలి. తెలిసినటువంటి జ్ఞానులు కూడా నాకు తెలుసు నాకు తెలుసుకో అనేటువంటి జ్ఞానులు కూడా అప్పుడప్పుడు మోహానికి గురి అవుతారు ఈ విషయంలో అని చెప్తున్నాడు. కిం కర్మ కిమ కమ కర్మేతి కవయోప్యత్ర మోహిత మోహిత, కిం కర్మ కిమ కర్మ, కర్మ ఏమిటి అకర్మ ఏంటి, ఈ విషయంలో కవయ అపి అత్ర మోహిత, కవులు క్రాంతదర్శులు జ్ఞానులు జ్ఞానులు కూడా ఈ విషయంలో మోహానికి గురవుతారు సుమా, అప్పుడప్పుడు మోహానికి గురవుతారు. తత్తే కర్మ ప్రవచ్యామి, కాబట్టి నీకు స్పష్టపరచడం కోసం ఆ కర్మ గురించి నేను చెప్తాను అర్జున. తత్ కర్మ తే ప్రవచ్యామి, ఆ కర్మని ఆ కర్మ రహస్యాన్ని నేను చెప్తాను అర్జున, నీకు చెప్తాను. యజ్ఞాత్వా మోక్షతే శుభాత్, ఈ రహస్యాన్ని నేను చెప్పే ఈ రహస్యాన్ని, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, ఈ కర్మ ఈ రహస్యాన్ని తెలుసుకుంటే నువ్వు అశుభం నుంచి ముక్తిని పొందుతావు. ఏ దేహభ్రాంతి అయితే నిన్ను జన్మజన్మలుగా కోట్లాది జన్మలుగా వెంటాడుతుందో ఆ దేహభ్రాంతి నుంచి నువ్వు బయటపడతావు అర్జున, ఈ అశుభం నుంచి నువ్వు బయటపడతావు, ఈ జీవభావం నుంచి బయటపడతావు, ఈ జీవ పరిమితి నుంచి నువ్వు బయటపడతావు, నువ్వు నాకు ఇలాగ సచ్చిదానంద స్వరూపమై తిరుగాడుతావు. నువ్వు గ్రహించు, ఈ కర్మను గ్రహించు, కర్మను గ్రహించు, అకర్మను చేరుకో, వికర్మ జోలికి వెళ్ళకు అంటే కృష్ణ పరమాత్మ 16వ శ్లోకానికి తెలుగులో, కర్మ కర్మల తత్వంలో మూఢులే జ్ఞానులైనను నీకు ఆ కర్మనే నేను చెబుతా విను శ్రద్ధగా, గ్రహించితే సరిగ్గా నీక శుభం నుండి మోక్షమే. 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం. బోద్ధవ్యం అంటే తెలుసుకుని తీరాలి, కర్తవ్యం అంటే చేసి తీరాలి, కార్యం అన్నా కర్తవ్యం అన్నా చేసి తీరాలి. బోద్ధవ్యం అంటే తెలుసుకుని తీరాలి, బుద్ధి ద్వారా గ్రహించి తీరాలి, దేనిని గ్రహించాలి. కర్మణ అపి, కర్మ గురించి కూడా తెలుసుకోవాలి. కర్మణ హ్యపి బోద్ధవ్యం, కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ. వికర్మ గురించి తెలుసుకోవాలి, కర్మ గురించి తెలుసుకోవాలి, వికర్మ గురించి తెలుసుకోవాలి, అకర్మణస్థ బోద్ధవ్యం, అకర్మ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గహన కర్మణో గతి, ఈ కర్మ యొక్క గతి, ఈ కర్మ ప్రవాహం చాలా లోతైనది, రహస్యమైనటువంటిది, అంత తేలికగా అర్థం కాదు. కాబట్టి తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, వీటి యొక్క వాస్తవిక స్వరూపం ఏంటి, దీనిని సరిగ్గా తెలుసుకోవాలి. ఇది కొంచెం రహస్యమైనటువంటి విషయము, అంత తేలిగ్గా అర్థం కానిటువంటి విషయము. దీనిని గ్రహించి తీరాలి. గ్రహిస్తేనే ఈ దేహభ్రాంతి అనేటువంటి అశుభం నుంచి నువ్వు ముక్తుడు అవుతావు, కర్మ చేసి తరిస్తావు, అకర్మను పొందుతావు, వికర్మ జోలికి వెళ్ళవు. కర్మ అంటే కర్తవ్య కర్మ, అకర్మ అంటే నిషిద్ధ కర్మ, చెయ్యకూడని పని. వికర్మ అంటే నిషిద్ధ కర్మ, చెయ్యకూడని పని నిషిద్ధ కర్మ, వికర్మ విపరీతమైనటువంటి కర్మ నిషిద్ధ కర్మ. కామ్యకర్మ కూడా వికర్మయే, ఏ పనిని మనం కోరికలతో చేస్తూ ఉంటామో అది కూడా వికర్మయే. అంటే కర్తవ్య కర్మ కోరికలతో చేసిన, లేకపోతే చెయ్యకూడనటువంటి నిషిద్ధ కర్మ, శాస్త్రము చట్టము నిషేధించినటువంటి వాటిని, మహాత్ములు నిషేధించినటువంటి వాటిని, చెయ్యకూడదని చెప్పినటువంటి వాటిని చెయ్యడు, నిషిద్ధ కర్మలను చెయ్యడు, అది వికర్మ అవుతుంది. కర్తవ్య కర్మను కూడా కోరికతో చేస్తే, రమణ భగవాన్ చెప్పినట్లు నేచ్ఛయాకృతం, కోరిక లేకుండా చేస్తే చిత్తం శుద్ధి అయి ముక్తుడు అవుతాడు, కానీ కోరికలతో చేస్తే అది కూడా వికర్మయే అవుతుంది. చేసేది కర్తవ్యమే, కానీ చెయ్యకూడని పద్ధతిలో చెయ్యడం కూడా అది వికర్మ అవుతుంది. చెయ్యకూడని పని, చెయ్యాల్సిన పనిని చెయ్యాల్సిన రీతిలో చెయ్యకుండా చెయ్యకూడని రీతిలో చేస్తే అది కూడా వికర్మ. ఈ వికర్మ జోలికి వెళ్ళకూడదు. నిషిద్ధ కర్మ, కామ్య కర్మ జోలికి వెళ్ళకూడదు. మరి నియత కర్మలు ఉంటాయి, కర్తవ్య కర్మలు ఉంటాయి, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు, అప్పుడప్పుడు చేయాల్సిన పనులు, ప్రతిరోజు చేయాల్సిన పనులు. ఇవి కర్తవ్య కర్మలు, ఇవి నియత కర్మలు, వీటిని ఈశ్వరార్పిత కర్మగా చేసి తీరాలి. కార్యం కాయ వాంగ్మన కార్యం, భగవాన్ కూడా చెప్తారు, కాయం చేత, మనస్సు చేత, ఇంద్రియాల చేత చెయ్యాలి, ఉత్తమం చక్కగా చేయాలి, బాగా చేయాలి. ఎంత బాగా చేయగలిగితే అంత బాగానే చేయాలి. ఈ రకంగా చేస్తూ ఈశ్వర అర్పితం, ఈశ్వరునికి అర్పించాలే తప్ప కోరికలతో చెయ్యకూడదు. ఇది భగవాన్ చెప్పినటువంటి నిష్కామ కర్మయోగాన్ని ఈ రకంగా చేస్తే, నిష్కామ కర్మయోగాన్ని చేస్తే అది కర్మ. ఈ చెయ్యకూడని పనులను ఆపేస్తే, కోరికలతో చేసే పనులు నిషిద్ధ కర్మలను ఆపేస్తే అది వికర్మ జోలికి వెళ్ళనట్లు. వికర్మ జోలికి వెళ్ళడం అంటే అడ్డద్రోవలో తిరుగుతూ ఉండడం, బాహ్యంలో తిరుగుతూ ఉండడం. నిష్కామ కర్మ అంటే పనిని చేస్తూ అంతర్ముఖమే ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడం, భగవాన్ అడిగినట్లు నేను ఎవడన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యడం, కర్మ చేయడం అంటే. ఆ కర్మ అంటే ఏమిటి, ఎవరైతే నిష్కామ కర్మయోగాన్ని చేసి 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 తమ చిత్తాన్ని శుద్ధి చేసేసుకుంటారో వాళ్ళు అకర్మ స్వరూపాన్ని పొందుతారు, ఆత్మజ్ఞానం. భగవాన్ ఉపదేశ సారంలో 20 నుంచి 30వ శ్లోకం దాకా ఏ స్థితిని, ఏ బ్రాహ్మీ స్థితిని వర్ణించి చెప్పారో ఆ స్థితిని చేరుకుంటే దానిని అకర్మ అని అంటున్నారు. నిష్కామ కర్మయోగం ద్వారా, కర్మ ద్వారా, నిష్కామ కర్మయోగం ద్వారా ఏ స్థితిని చేరుకోగలుగుతామో, కర్మయోగాన్ని చేస్తూ జ్ఞానాన్ని పొందితే, జ్ఞాని అయిపోతే ఆ స్థితిని అకర్మ అంటున్నారు. జ్ఞాని యొక్క స్థితి అకర్మ, బ్రాహ్మీ స్థితి, జీవన్ముక్త స్థితి, అది అకర్మ. దానికోసం ఉపయోగపడే దారి నిష్కామ కర్మ. అడ్డద్రోవ, పక్కద్రోవలు తిరుగుతూ ఆత్మస్వ అంతర్ముఖం అవ్వకుండా, ఆత్మస్వరూపాన్ని పొందకుండా అది ఇది పొందుతూ దేహభ్రాంతితో కొనసాగుతూ పుట్టి చచ్చిపోతూ పుట్టి చచ్చిపోతూ జన్మల్లో జన్మ పరంపరలో ఈ కృతి మహోదధౌ పతన కారణం అని భగవాన్ చెప్పినట్లు ఈ కర్మ మహాసముద్రంలో కూరుకుపోతే అది వికర్మ. కర్మ మహాసముద్రం నుంచి బయటకు వస్తూ ఈశ్వరార్పితం, నేచ్ఛయాకృతం, చిత్తశోధకం, ముక్తి సాధకం, ఈ రకంగా చేస్తే అది కర్మ. చేసి చేసి సాధిస్తే అహమే నాశభాజీ, అహమహంతయా స్ఫురతి హృత్స్వయం, పరమ పూర్ణ సత్వ అని భగవాన్ చెప్పుకుంటూ వెళ్ళినటువంటి కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే అవ్యయాభవం ఆ పూర్ణ చిత్సుఖమని తన స్వరూపాన్ని తనని తాను గుర్తించడానికి సహకరించే కర్మ నిష్కామ కర్మయోగాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. వికర్మ జోలికి కోరికలతోటి పనులను చేయడానికి వెళ్ళకూడదు. పక్క ద్రోవ పెడద్రోవ పట్టకూడదు. సరైనటువంటి దారిలో ప్రయాణం చేస్తూ చిత్తాన్ని శుద్ధి చేసుకుని తరించాలి. ఇది 17వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ కర్మ కర్మ వికర్మల తత్వం బోధవ్యమేసుమా ఈ కర్మగతి అత్యంత క్లిష్టమైన రహస్యమే అని చెప్పి 18వ శ్లోకంలో ఈ కర్మ అకర్మల యొక్క సూక్ష్మత్వాన్ని ఒక శ్లోకంలో చెప్తున్నాడు పరమాత్మ. కర్మణ్య కర్మయ పశ్యేత్, కర్మలో అకర్మని ఎవడు చూస్తాడో, అకర్మణి చ కర్మయ, అకర్మలో కర్మని ఎవడు చూస్తాడో, సబుద్ధిమాన్ మనుష్యేషు, వాడు మనుష్యుల్లో బుద్ధిమంతుడు, వాడు వివేకవంతుడు, వివేకాన్ని నిత్యానిత్య సత్యాసత్య వస్తు వివేకాన్ని ఏర్పరచుకున్నటువంటి బుద్ధిమాన్. సబుద్ధిమాన్ మనుష్యేషు, పశువుల జంతువుల నుంచి మనిషిని వేరుపరిచేది బుద్ధి ఒకటే. అలాంటి బుద్ధిని వాడు సద్వినియోగం చేసుకున్నాడు, బుద్ధిమంతుడు. సరైనటువంటి బుద్ధిమంతుడు ఎవడు? కర్మలో అకర్మను, అకర్మలోను అకర్మలో కర్మను చూడగలిగినటువంటి వాడు సహయుక్త. వాడు తన స్వరూపంతో ఒకటైపోతాడు. కృత్ల కర్మ కృత్తు, ఏ పనిని చేస్తే ఇంకా చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయో ఆ పనిని చేసేసినటువంటి వాడు అవుతాడు. రమణ భగవాన్ చెప్పినట్లు నష్టమానస ఉత్కృష్ట యోగిన కృత్యమస్తి కిం స్వస్తితిం యత, తన స్వరూపాన్ని తన అకర్మ స్వరూపాన్ని బ్రాహ్మీ స్థితిని ఎవడైతే చేరుకుంటాడో, తన అవ్యయభావ అపూర్ణ చిత్సుఖాన్ని ఎవరైతే పొందుతారో, అలాంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. అది అకర్మ, అకర్మ స్థితి. కర్మని చేసి 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 అకర్మ స్థితిని సాధించినటువంటి వానికి చేయాల్సిన పని లేదు. కర్మని అకర్మ యహ పశ్యేత్, అంటే కర్మని నిష్కామ కర్మయోగం చేయడం ద్వారా, వికర్మ జోలికి వెళ్లకుండా నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ కోరిక లేకుండా చేస్తూ ఈశ్వరుడికి అర్పిస్తూ, ఎవడైతే చిత్తాన్ని శుద్ధి చేసుకుని స్వరూపాన్ని పట్టుకుని అకర్మ స్థితిలో నిలిచిపోతాడో, కర్మని అకర్మ యహ పశ్యేత్, కర్మ చేయడం ద్వారా వాసనాక్షయాన్ని సాధించి జీవవేషాన్ని తొలగించుకొని, భగవాన్ చెప్పినట్లు వేషహానత స్వాత్మ దర్శనం, తన జీవవేషాన్ని తన చిత్తంలో ఉన్నటువంటి ఆ అశుద్ధిని వాసనలు అనేటువంటి అడ్డు తెరను ఎవడైతే ఊడతీసి, జీవవేషాన్ని ఊడతీసి తన స్వరూపాన్ని దర్శిస్తాడో, కర్మని ఈ నిష్కామ కర్మయోగం ద్వారా అకర్మ యహ పశ్యేత్ ఆ బ్రాహ్మీ స్థితిని పొందొచ్చు అని ఎవడైతే లక్ష్యాన్ని నిర్ధారించుకుని ముందుకు పోతాడో, గ్రహించి సాధన చేసుకుంటూ వెళతాడో, చిత్తాన్ని శుద్ధి చేసుకుని అంతర్ముఖమైన స్వరూపాన్ని దర్శిస్తాడో, వాడు బుద్ధిమంతుడు. అకర్మ నిత్య కర్మయ, అకర్మలో కర్మను కూడా చూడాలి. అకర్మలో కర్మను చూడడం అంటే, అకర్మ అంటే జ్ఞాని పొందినటువంటి స్థితి, జ్ఞాని యొక్క స్థితి, జీవన్ముక్త స్థితి. జీవన్ముక్త స్థితిని పొందడం ద్వారా చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి. మనసు నష్టమైంది, నష్టమానస ఉత్కృష్ట యోగి అయ్యాడు, తన సచిదానంద స్వరూపంతో ఒక్కటయ్యాడు, మనసు నశించింది. కోట్లాది జన్మలుగా ఈ కోట్లాది జీవులు చేయలేకపోతున్నటువంటి పనిని ఆ జ్ఞాని కూర్చున్నాడు, ఆ రమణ మహర్షి చేసి కూర్చున్నారు. ఆయన అకర్మలో ఈ కర్మనంతటినీ సాధించాడు. కోట్లాది జీవులు కోట్లాది జన్మలుగా చేయలేకపోతున్నటువంటి పనిని అంతటినీ ఆయన ఈ జన్మలోనే చేసి సాధించి కూర్చున్నారు. చేయాల్సిన అవసరం లేకుండా కూర్చున్నారు. ఈ రకంగా అకర్మలో ఎవడైతే కర్మను చూస్తాడో, అకర్మ స్థితికి చేరుకున్న తర్వాత తాను చేయాల్సిన పని అంతటినీ చేసి కూర్చున్నట్లు ఎవడైతే గ్రహించి తృప్తి పొంది కూర్చుంటాడో, శాంతిగా కూర్చుంటాడో, సుఖంగా కూర్చుంటాడో, సచ్చిదానంద స్వరూపమై కూర్చుంటాడో, వాడు బుద్ధిమంతుడు. వాడు తన బుద్ధిని సద్వినియోగం చేసుకుని ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడై నిలిచాడు ఈ భూమి పైన. తెలుగులో ఈ శ్లోకం కర్మ ఎందు అకర్మనే, అకర్మ ఎందు కర్మను చూసేవాడు మనుష్యుల్లో యుక్తుడే బుద్ధిమంతుడే. అంటే కర్మ చేయడం ద్వారా అకర్మ స్థితిని చేరుకోవచ్చని గ్రహించినటువంటి వాడు యుక్తుడే, వాడు తనతో తాను ఒక్కటైపోతాడు, బుద్ధిమంతుడే, వివేకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, కర్మలన్నింటినీ పూర్తి చేసిన కృత కృత్యుడే. వాడు ఇంకా చేయాల్సిన పని ఉండదు. అకర్మ స్థితిని చేరుకుంటే అవ్యయాభవ పూర్ణ చిత్సుఖాన్ని తానేనని తెలుసుకుంటే, ఈ రకంగా కర్మ అకర్మ వికర్మల గురించి తెలుసుకోమని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ 4వ అధ్యాయంలో తర్వాత వచ్చే 5 శ్లోకం 19, 20, 21, 22, 23, 24 ఆరు శ్లోకాల్లో అకర్మ గురించి చెప్తాడు. అకర్మని పొందినటువంటి జ్ఞాని ఏ రకంగా చరిస్తాడు? 19 నుంచి 23, 24 బ్రహ్మార్పణం బ్రహ్మహరి బ్రహ్మాగ్రౌ అనే శ్లోకం 24 శ్లోకం. అక్కడి దాకా కూడా జ్ఞాని యొక్క ఆచరణ, ఒక జ్ఞానాన్ని పొందినటువంటి రమణ మహర్షి జిండూరు నాన్నగారు ఏ రకంగా భూమి మీద చరిస్తారు అన్ని చేస్తూ కూడా ఏ కర్మ వాడని ఎందుకు అంటుకోదు. ఈ రహస్యాన్ని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో వివరిస్తున్నాడు 19 నుంచి 24 దాకా. జ్ఞాని యొక్క ఈ వైభవాన్ని చాటి చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ అకర్మ స్థితిని చేరడానికి నిష్కామ కర్మ యోగాన్ని ఎలాగ చేయాలి, కర్మ గురించి మీకు కర్మ గురించి అకర్మ గురించి చెప్తానన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు కర్మనే చెయ్యి వికర్మ జోలికి వెళ్లకు అని 25 నుంచి 32 శ్లోకం దాకా చెప్తాడు. కర్మ గురించి చెప్తాడు, యజ్ఞాల పేరుతో చెప్తాడు, నిష్కామ కర్మ యోగాన్ని యజ్ఞం పేరుతో ఎన్ని రకాలుగా మనం నిత్యము చేసే దైనందిన కర్మలను ఆచరిస్తూ కూడా ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందడానికి ఎలాగ సద్వినియోగం చేసుకోవచ్చు అన్న రహస్యాన్ని 25 నుంచి 32 శ్లోకాల దాకా చెప్తాడు. ఆ 24 శ్లోకం దాకా జ్ఞాని యొక్క వైభవాన్ని అకర్మ గురించి చెప్పి తర్వాత కర్మ గురించి చెప్పి ఈ అకర్మ స్థితిని పొందడానికి ఆ కర్మను చేయమని ఈ జ్ఞానాన్ని పొందడానికి ఆ కర్మ యోగాన్ని చేయమని కృష్ణ పరమాత్మ రెండూ చెప్పి తర్వాత 33 శ్లోకం నుంచి జ్ఞానం యొక్క వైభవాన్ని అధ్యాయం చివరి దాకా చెప్తాడు. 42 శ్లోకం దాకా జ్ఞానం యొక్క వైభవం, జ్ఞాని యొక్క ఆచరణ 19 నుంచి 23 24 నుంచి 32 దాకా ఆ జ్ఞానాన్ని పొందడానికి చేయాల్సిన నిష్కామ కర్మయోగాన్ని నిత్యం దైనందిన జీవితంలో ఏ రకంగా చేయొచ్చు చూపిస్తాడు. ఆ తర్వాత జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానం యొక్క వైభవం ఏమిటి, ఈ జ్ఞాన యోగంలో జ్ఞాన యోగము జ్ఞాన కర్మ సన్యాస యోగం అని కూడా అంటారు. జ్ఞానం కలిగితే కర్మ సన్యాసం సహజంగా జరిగిపోతుంది, జ్ఞాని యొక్క ఆచరణ సహజంగానే సన్యాసించబడుతుంది, ఆయన కర్మ ఆయనను బంధించదు, ఆయన కర్మ సన్యాసం అంటే జ్ఞానంలో నిలదొక్కున్నాడు, బ్రాహ్మీ స్థితిలో నిలదొక్కున్నాడు. ఇప్పుడు 19 శ్లోకం నుంచి ఒక జ్ఞాని ఎలాగ ఆచరిస్తారు. 19 శ్లోకాన్ని ఘంటసారి గారు తన భగవద్గీతలో పాడారు, రమణ భగవాన్ కూడా తన గీతాసారంలో ఉంచారు. 42 శ్లోకాలతో రమణ భగవాన్ 701 శ్లోకాల భగవద్గీతకి గీతాసారాన్ని 42 శ్లోకాల్లో కుదించి ఇచ్చారు మనకి. అలా భగవాన్ ఎంచుకున్నటువంటి 42 శ్లోకాల్లో ఈ 19 శ్లోకం కూడా ఉంది. ఘంటసాల గారు కూడా పాడారు, భగవాన్ కూడా ఎంచుకున్నారు. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత, జ్ఞాని యొక్క కర్మ ఏ రకంగా కదులుతుంది. సర్వే సమారంభ, జ్ఞానులు ఏది చేసినా పెద్ద పెద్ద పనులు చేస్తారు, ఘనకార్యాలను చేస్తారు. నాన్నగారు చేసిన, భగవాన్ చేసిన, వివేకానంద స్వామీజీ చేసిన, మహాత్ములు ఎవరు చేసినా, యస్య సర్వే సమారంభా, ఆ జ్ఞాని మొదలు పెట్టే పని ప్రతిదీ కూడా సమారంభమే, ఘనకార్యమే, గొప్ప పని అవుతుంది అది. లోక కళ్యాణ దృష్టితో జగత్ కళ్యాణం కోసం జగద్హితాయచ జగద్హితం కోసం చేస్తారు. జ్ఞానికి తన సొంత పని అంటూ లేదు, జగత్తునే తన రూపంగా తన విశ్వరూపంగా భావిస్తూ జగత్తు కోసం జగద్హితం కోసం జగద్గీతైక రోచనాయ నమః, జగం నీకాత్మ రూపము దీహితం నీకు అపురూపము నీకు రుచించేది ఒకటే ఓ జగద్గీతైక రోచన. నాన్నగారి అష్టోత్తరంలో ఓం జగద్గీతైక రోచనాయ నమః, ఇలాగ జగద్హితం కోసం జ్ఞానుని పనులను చేస్తుంటారు. జ్ఞాని యొక్క పనిని గురించి చెప్తూ ఎట్లా సర్వే సమారంభా, ఎవరి యొక్క మొత్తం సమారంభాలన్నీ కూడా కామ సంకల్ప వర్జిత, కలంపులు లేవో, కామాలు కదలవో, రాగద్వేషాల నుంచి విడిపడినాయో, అన్ని పనులు జరిగితాయి, అక్కడ రాగద్వేషాల ప్రమేయం లేదు, అనుగ్రహం మాత్రమే కనిపిస్తుంది. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం జ్ఞాని ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది, జ్ఞాని యొక్క ఉపాధి ఈశ్వరుని స్వయంగా వాడుకుంటున్నాడు. జ్ఞానిలో మనందరిలో ఉన్నట్లు అహంకారం ఉండదు, జ్ఞాని శరీరాన్ని ఈశ్వరుడు స్వయంగా పరమాత్మ వచ్చి వాడుకుంటూ ఉంటాడు. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత, జ్ఞానిలో వాసనలు లేవు కానీ ఈశ్వరుని యొక్క శక్తి సామర్థ్యాలు జ్ఞానిలో నుంచి కదిలిపోతూ ఉంటాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మను, అన్ని పనులు జరుగుతాయి, ఘనకార్యాలన్నీ జరుగుతాయి కానీ కర్మ ఫలితాలన్నీ కాలిపోతాయి, జగద్గీతం జరిగిపోతుంది, జగత్తు అనుగ్రహించబడుతుంది జ్ఞాని ద్వారా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను కానీ ఆ కర్మ ఏది కూడా జ్ఞానిని బంధించదు. తమాహు పండితం బుద్ధాహ, జ్ఞానులు ఆయన్ని జ్ఞానిగా చెప్తారు, జ్ఞానులు మాత్రమే జ్ఞాని గుర్తిస్తారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కామ సంకల్ప వర్జిత సమారంభ సమస్తిని, సమస్త సమారంభాలు కూడా సర్వసాధారణమైనటువంటి కార్యాలు కాదు సమారంభాలు, ప్రతి సమారంభం కూడా కామ సంకల్ప వర్జితమే. కామ సంకల్ప వర్జిత సమారంభ సమస్తిని జ్ఞానాది దంధ కరువుణ్ణి, జ్ఞానాది చేత దంధం చేయబడినటువంటి కర్మ ఫలితం కలిగినటువంటి వాణ్ణి, అలాంటి జ్ఞానిని జ్ఞాని అంటారు. జ్ఞానులే, జ్ఞానిలే ఆయన్ని జ్ఞానిగా గుర్తిస్తారు సుమా 20వ శ్లోకంలో. త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణి అభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. త్యక్వా కర్మఫల ఆసంగం, అజ్ఞాని చేసినట్టే జ్ఞాని కూడా చేస్తారు. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి? అజ్ఞానికి కర్మ ఫలితం పట్ల ఆసక్తి ఉంటుంది, అది అజ్ఞానిని బంధిస్తుంది. రాగద్వేషాలు ఉంటాయి, ఆకర్షణ వికర్షణ ఉంటాయి, అవి బంధిస్తాయి. జ్ఞానికి రాగద్వేషాలు లేవు, ఆసక్తి లేదు. కర్మఫల ఆసంగం త్యక్వా కర్మ ఫలితాన్ని ఫల ఫలం పట్ల ఆసక్తిని విడిచేసి జ్ఞాని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు లోకాన్ని అనుగ్రహించడానికి. నిత్య తృప్తో, నిత్యము తృప్తుడు కాబట్టి కర్మల ద్వారా ఆయన ఫలితం ఆయనకు అవసరం లేదు, లోకం కోసం లోకాన్ని అనుగ్రహించడం కోసం ఆయన చేస్తున్నాడు. నిత్య తృప్తో నిరాశ్రయ, ఆయన లోపల దేనిని ఆశ్రయించడు, ఆయన తన స్వరూపాన్ని ఆశ్రయించి ఉంటాడు. స్వరూపమై ఉంటాడు జ్ఞాని, తాను స్వరూపమై ఉంటాడు పరమాత్మ యొక్క సచ్చిదానంద స్వరూపమై ఉన్నటువంటి జ్ఞాని. నిత్యము తృప్తుడు, ఏ కర్మను తన కోసం చేసుకోడు, రాగద్వేషాలతో నడిపించబడడు. అనుగ్రహం ఆయన్ని నడిపిస్తుంది, ఈశ్వరుని యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన నడిపిస్తాయి. కర్మ ఫల అసంగం త్యక్వ కర్మఫలాసక్తిని వీడి కర్మని అభిప్రవృత్త అతి, అజ్ఞాని చేసినట్లే అన్ని పనులు కూడా అన్ని పనులను జ్ఞాని కూడా చేసుకుంటూ పోతాడు. కృష్ణ పరమాత్మ చేశాడు, తిరుమల గారు కూడా చేశాడు. నాన్నగారు ఎన్ని పనులు చేయలేదు, ఎప్పుడైనా కూర్చుని ఎరుగుదురా? నిత్యము నిరంతరము కదిలే ప్రవాహంలాగా కదిలిపోతూ ఉండడమే తప్ప, పరమహంస లాగా లోకహితం కోసం చరిస్తూ ఉండడమే తప్ప, ఎప్పుడైనా కూర్చున్నారా తను సుఖపడడానికి? కర్మని అభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ, అన్ని చేస్తారు లోకం అనుగ్రహించబడుతుంది, కానీ ఆయన ఏమీ చేయడం లేదు, ఆయన ఏ కర్మ బంధించడం లేదు. జ్ఞానం యొక్క వైభవం ఇది, జ్ఞానాన్ని కొన్ని పనులను చేస్తే జ్ఞానంలో కదిలేటువంటి కర్మ చేస్తున్నటువంటి ఆ కర్తను బంధించడు సుమ. ఆయనకు కర్తృత్వం లేదు, ఆయనను భోక్తృత్వం పట్టుకోదు, ఆయనకు అహంకారమే లేదు, పరిమితమైనటువంటి అహంకారము. అక్కడ పరమాత్మ ఏ పని చేస్తున్నాడు, లోకాన్ని అనుగ్రహించడానికి ఆయన చేసుకుంటూ పోతున్నాడు. 20వ శ్లోకం తెలుగులో, వీడి కర్మ ఫలాసక్తి, జ్ఞానికి కర్మ ఫలం పట్ల ఆసక్తి లేదు, నిత్య తృప్త నిరాశ్రయ, ఆయన నిత్యము తృప్తుడు, లోపల దేనినే ఆశ్రయించడు. కర్మ ప్రవృత్తుడై కూడా, కర్మలో ఆయన ప్రవృత్తుడై ముందు కదిలిపోతూ ఉంటాడు. అన్ని చేస్తారు, ఆయన కూర్చోరు, చేస్తూ ఉంటారు, నాన్నగారు చేస్తూ ఉంటారు. కర్మ ప్రవృత్తుడై కూడా ఏమి చెయ్యడు అర్జున, అన్ని చేస్తారు కానీ ఏమి చేయరు. అన్ని చేస్తాడు, అన్ని చేసి కూడా నేను అకర్తనని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు, పెళ్లి చేసుకుని కూడా బ్రహ్మచారిని అన్నట్లు, అనాది బ్రహ్మచారిణే నమ. నాన్నగారి అష్టోత్తరంలో కూడా ఉంది, ఓం అనాది బ్రహ్మచారిణే నమ. ఆది లేని బ్రహ్మానిది నీవు అవతరించి భూమికొచ్చిన స్వరూపం అంది చరించి తావు అనాది బ్రహ్మచారి. వాళ్ళు అన్ని పనులన్నీ చేస్తారు కానీ ఏ పని చేత అంటుపడరు. కర్మ ప్రవృత్తుడు ప్రవృత్తుడై కూడా ఏమి చెయ్యడు అర్జున. 20వ శ్లోకం, నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కురువన్నాప్నోతి కిం విషం నిరాశీ. ఆయన లోకం నుంచి దేనిని ఆశించడు, యత చిత్తాత్మ తన స్వభావం పట్ల పూర్తి అదుపు ఉంది, తన జీవవేషం పట్ల పూర్తి అదుపు ఉంది, తన దేహము మనసు బుద్ధి ఇంద్రియాలు అన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. యత చిత్తాత్మ లోకం నుంచి ఏమీ కోరడం లేదు, తన యొక్క ఉపాధి అంతా కూడా తన పంచకోశాలు కూడా తన స్వాధీనంలో ఉన్నాయి. యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ, లోకం నుంచి దేన్ని కూడా తన లోపల పెట్టుకోడు, తన సచ్చిదానంద స్వరూపమే ఉంటాడు జ్ఞాని. త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ, కేవలం శరీరం ద్వారానే పని జరుగుతుంది. జ్ఞానికి మనసు నష్టమైంది, నష్టమానసం ఉత్కృష్ట యోగి తనతో తాను ఒక్కటయ్యున్నాడు, శరీరం కదులుతూ ఉంది, పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, ఈశ్వరుని వాడుకుంటున్నాడు. శారీరం కేవలం కర్మ కురువని చేస్తూ ఉంటాడు, నా ఆత్మోతికి విషం పాపాన్ని పొందడు, కొత్తగా వాసనలని ఏర్పరచుకోడు. జ్ఞానికి వాసనలు లేవు, దగ్ధమయ్యాయి. అన్ని పనులను చేస్తున్నప్పటికీ కూడా, సమారంభాలన్నింటినీ చేస్తున్నప్పటికీ కూడా ఏ పని ఆయనను బంధించదు, కొత్తగా పాపము వచ్చి పడదు సుమా, వాసనలు పెరగవు. ఆశావాంఛాదిశూన్యుడై, ఆశ లేదు ఆయనకు, కోరికలు లేవు, రాగద్వేషాలు లేవు, పరిగ్రహ విముక్తుడై లోకాన్ని తనలో పెట్టుకోడు, లోకంలో దేన్ని కూడా ఆయన పట్టుకోడు. పరిగ్రహ విముక్తుడై యత చిత్తాత్ముడై యుండి, చిత్తము ఆత్మ దేహము మనస్సు కూడా అదుపులో ఉన్నాయి. యత చిత్తాత్ముడై యుండి శారీర కర్మ మాత్రమే, దేని లోనికి ప్రవేశించినవాడు సచ్చిదానంద స్వరూపమే నిలిచి తిరుగాడుతూ ఉంటాడు. శారీర కర్మ మాత్రమే చేస్తున్న వాడు పాపాన్ని పొందడు, బద్ధుడవ్వడు, పొందడు. వాసనలను ఏర్పరచుకోడు, వాసనలు లేకుండా వాసన రహితంగా వాసన క్షయంతో తిరుగాడుతూ ఉంటాడు ఆయన. 22వ శ్లోకం, రమణ భగవాన్ మళ్ళీ ఈ శ్లోకాన్ని తీసుకున్నాడు. ఎదురు చాలా అసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధో చా కృత్వాపి న నిబధ్యతే. జ్ఞాని బంధించబడడు, కృత్వాపి న నిబధ్యతే, పనిని చేసి కూడా బంధించబడడు జ్ఞాని. ఎదురు చాలాభ సంతుష్ట, ఎందుకు బంధించబడదు? ఏమొస్తే దానికే తృప్తుడు. ఎదురుచ్చా లాభం, ఏది లభిస్తే దానికే తృప్తుడు. అది లాభమైనా నష్టమైనా, జయమైనా అపజయమైనా, మానమైనా అవమానమైనా, కష్టమైన సుఖమైన, ఏది దొరికితే అది ఎదురుచ్చా లాభం. యాదృచ్ఛికంగా ఏది వచ్చి మీద పడితే దానితో తృప్తుడు, దేనికి భయపడడు. వచ్చిన దానితో తృప్తుడు. ఎదురుచ్చా లాభ సంతుష్ట ద్వంద్వాతీత, ఎందుకు ఆయన ఇలా ఉండగలుగుతున్నాడు? ఆయన ద్వంద్వాలను దాటేశాడు, రాగద్వేషాలు లేవు, తత్ కారణంగా ద్వంద్వానుభవాలు కలగవు, ఆనందానుభూతిలో నిలదొక్కుని ఉన్నాడు. ద్వంద్వాతీతో ఉదాహరణగా విమత్సర, అసూయ లేనటువంటి వాడు. రాగద్వేషాలు లేవు, ద్వంద్వాలు దూరమైనవి, అసూయ ఎక్కడొస్తుంది? అసూయ లేదు. సమహ సిద్ధౌ అసిద్ధౌ చ, సమంగా ఉంటాడు, సచ్చిదానంద స్వరూపమై ఉంటాడు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ జ్ఞాని. సిద్ధౌ అసిద్ధౌ చ సమహ, సిద్ధిలోను అపసిద్ధిలోను కూడా. భగవద్గీత మొత్తంలో కృష్ణ పరమాత్మ సిద్ధిని పొందు, జయాన్ని పొందు అన్నటువంటి మాట ఎక్కడే చెప్పడు. మానాన్ని పొందు, అన్ని మంచినే పొందు, నీ కావలసినవి పొందు అని చెప్పడు. ఏది వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, జయం వచ్చినా, అపజయం వచ్చినా, మానం కలిగిన, అవమానం కలిగిన, ఏది కలిగినప్పటికీ కూడా, ఏది కలిగింది మనకి అది అంత ముఖ్యం కాదు. నువ్వు సమంగా ఉండగలుగుతున్నావా లేదా అది ముఖ్యమని అంటాడు. కష్ట నష్టాలు రాని, సుఖ దుఃఖాలు రాని, ద్వంద్వానుభవాలు రాని, వాటిని తట్టుకి నిలబడి, వాటిని ఓర్చుకి నిలబడని చెప్తాడు. ఓర్చుకుంటే సహిస్తే సహనంతో జ్ఞానం వచ్చేస్తుందని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. సిద్ధి అసిద్ధి సమానుడై, సిద్ధి అసిద్ధుల్లో సమానంగా ఉండగలగడమే భగవద్గీత మనకి నేర్పించేటువంటి బోధ. సిద్ధి అసిద్ధి సమానుడై చేసియు బద్ధుడవ్వడు. ఏది వచ్చినా సమానంగా ఉండగలిగితే, ఆనందంగా ఉండగలిగితే, అక్కడ కష్టం ఎక్కడ, సుఖం ఎక్కడ, జయం ఎక్కడ, అపజయం ఎక్కడ, ప్రతి చోట కూడా ఆనందమే. లోక వ్యవహారం ప్రతి చోట కూడా ఆనందమే ఆనందము. ద్వంద్వానుభవాలు రావు రాగద్వేషాలు లేకపోతే, కోరికలు లేకపోతే. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతాన సూయుదే, సిద్ధి సిద్ధి సమానుడై చేసియు బద్ధుడవ్వడు. 23వ శ్లోకం చివరికి వస్తున్నారు. జ్ఞాని యొక్క ఆచరణను చెబుతూ, అకర్మని పూర్తి చేస్తూ, గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస, ఎవనికి చిత్తంలో లోకం వచ్చి కూర్చోదో, స్వరూపం వచ్చి కూర్చుంటుందో, సచ్చిదానంద స్వరూపం వచ్చి కూర్చుంటుందో, జ్ఞాన అవస్థిత చేతస, చిత్తంలో జ్ఞానం వచ్చి ఎవరికి నిలదొక్కుంటుందో, ఆత్మస్వరూప జ్ఞానం, సచ్చిదానంద జ్ఞానం, దేహభ్రాంతి తొలగిపోయి సచ్చిదానంద స్వరూపమే తానని ఎవడు గ్రహించి ఉంటాడో, జ్ఞానావస్థిత చేతస గత సంఘస్య ముక్తస్య, వాడు గత సంఘుడు, వాడికి లోకం కనిపించదు. తాను సచ్చిదానంద స్వరూపమై ఉంటే, తన జీవ పరిమితిని దూరం చేసుకుంటే, అహంకారపు గుప్పిట్లో నుంచి తను బయటపడితే, అక్కడ పరిమితత్వం లేదు, పరిపూర్ణత్వం వస్తుంది. సచ్చిదానంద స్వరూపం యొక్క అనుగ్రహం పూర్ణంగా వర్షించి ఆయనకు సొంతం అవుతుంది. ఆయనకి ఈ జగత్తుతోటి సంఘం ఉండదు. జగత్తుని ఆయన భగవాన్ రమణ భగవాన్ చెప్పినట్లు కళ అని అంటారు. తజ్జడం హి అసత్ అని కొట్టిపాడేస్తారు. లోకమంతా కూడా కళ, బాహ్య జగత్, మనకు కనిపిస్తున్నటువంటి ఈ జగత్ అంతా కూడా కళ లాంటిది. ఇది పొడుగు కళ, అది పొట్టి కళ, ఇది పొడుగు కళ అని చెప్తారు. దీనితో సంఘం పెట్టుకోడు. గత సంఘస్య ముక్తస్య, బాహ్య జగత్తుతో సంఘం పెట్టుకోనేటువంటి వాడు ముక్తుడై ఉంటాడు, అంతర్ముఖుడై ఉంటాడు, స్వరూపాన్ని పట్టుకుంటాడు, పూర్ణ పరమాత్మ స్వరూపాన్ని తానుగా గుర్తిస్తాడు. గత సంఘుడైనటువంటి విముక్తుడు, జ్ఞానంలో నిలదొక్కున్నటువంటి చిత్తం కలిగినటువంటి వాడు. యజ్ఞాయాచరత కర్మ, యజ్ఞం కోసం కర్మను ఆచరిస్తాడు. యజ్ఞం అంటే జగత్తు, ఈశ్వరుని యొక్క, జగదీశ్వరుని యొక్క రూపం, అష్టమూర్తి భృత దేవ పూజనం. అష్టమూర్తులు కూడా ఆ ఈశ్వరుడే అని రమణ భగవాన్ అనుకోమన్నారు. విశ్వం విష్ణు, విశ్వం అంటే విష్ణుమూర్తియే. పరమేశ్వరుని యొక్క వ్యక్త రూపము ఈ విశ్వము, జగత్ అంతా జగదీశ్వరుని యొక్క రూపమే. జగదీశ్వరుడే జగత్తుగా ఉన్నాడు సుమ, తిరుగాడుతున్నాడు సుమ. ఈ రకంగా దీనినే యజ్ఞంగా భావిస్తూ జగదీశ్వరుని కోసం లోకహితార్థం పనిని చేసుకుంటూ పోయేటటువంటి వాడు యజ్ఞాయ కర్మ ఆచరత్, యజ్ఞం కోసం కర్మను ఆచరిస్తున్నాడు. అలాంటి వానికి కర్మ సమగ్రం ప్రవిలీయతే, మొత్తం కర్మ విలీనమైపోతుంది, అన్నీ చేస్తాడు, ఏది అంటదు. జ్ఞానిని కర్మ అందుకనే అంటదు. జ్ఞానంలో ఈయనకి కర్మ సన్యాసం ఈ రకంగా జరిగిపోతుంది అని 19 నుంచి 23 శ్లోకం దాకా చూపించి అకర్మ గురించి చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ 24వ శ్లోకంలో ఒక పోలికని చూపిస్తున్నాడు. హవన కర్మ యొక్క పోలికని, జ్ఞాని యొక్క ఆచరణ లోక వ్యవహారం ఏ రకంగా ఉంటుంది. జ్ఞాని లోకంలో అన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆయన పరబ్రహ్మ స్వరూపంలో తిరుగాడుతూ ఉంటాడు. ఆయనకి సర్వం బ్రహ్మమయం జగత్, అంతా రామమయం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మ అర్పణం, ఆ హోమకుండంలో వేస్తున్నటువంటి ఆ హవన క్రియ, ఆ అర్పణ క్రియ బ్రహ్మ అర్పణ, అది బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం బ్రహ్మ అర్పణం. బ్రహ్మ హవిహి, ఆ అగ్నిలో వేయబడుతున్నటువంటి ఆహుతులు, నెయ్యి కానీ లేకపోతే హోమ ద్రవ్యాలు కానీ, హవిష్యు బ్రహ్మమే. బ్రహ్మ అగ్నో, ఆ అగ్ని ఏ అగ్నిలో వేస్తున్నారో అగ్ని కూడా బ్రహ్మమే. బ్రహ్మణాహుతం, వేసేటువంటి వాడు కూడా బ్రహ్మమే. బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యము, వాడికి ఈ హవన క్రియ ద్వారా లభించే ఫలితం కూడా బ్రహ్మమే. బ్రహ్మ ఏవ తేన గంతవ్యము, వాడు చేరుకోవాల్సిన గమ్యం కూడా బ్రహ్మమే. బ్రహ్మకర్మ సమాధిన, వాడు బ్రహ్మకర్మ సమాధిలో లీనమయ్యాడు. వాడు సర్వాన్ని బ్రహ్మమయంగా చూస్తున్నాడు, తన సచిదానంద స్వరూపంగా చూస్తున్నాడు. దీనిని లోకంగా గుర్తించడం లేదు, దీనిని తన స్వరూపంగా గుర్తిస్తున్నాడు. రమణ భగవాన్ కూడా ఇదే చెప్పారు, జగతిని జగత ఈశ దీయుక్త సేవనం. ఏకచింతన గురించి భగవాన్ చెప్తూ జగత్తిని ఈశ్వరుడని అనుకోమని, మళ్ళీ ఆ ఈశ్వరుడు నీకన్నా వేరుగా లేడు సుమా. భేదభావనాతు సోహమిత్య సో భావన అభిద పావనీమత అన్నారు. భేదభావం కంటే కూడా ఆ ఈశ్వరుడే నేను అనే అభేద భావనతో, అద్వైత భావనతో భావన చేస్తే, జగత్ అంతా ఈశ్వరుడే, ఆ ఈశ్వరుడు నేనే అని భావన చేస్తే, ఉన్నది ఒకటి, అది నేనే సుమా, నా స్వరూపమే సుమా అని చింతన చేస్తే, ఏకచింతన చేస్తే నేను మాత్రమే ఉన్నాను. గాఢ నిద్రలో మన అందరి అనుభవం, నేను మాత్రమే ఉన్నాను, అన్యమేదీ లేదు. కానీ ఆ సంగతి ముద్దబ్బాయిలాగా పడి ఉన్న నాకు అక్కడ తెలిసి రాలేదు. కానీ మెలకులో ఉన్నప్పుడు చింతన చెయ్యమంటున్నారు. భావన బలాత్ భక్తి రుత్తమ, భగవాన్ చెప్తున్నారు, భావన బలంతో హృతుస్థలే మన స్వస్థత, ఇది ఉత్తమమైనటువంటి భక్తి. మనసు వెళ్ళి హృదయంలో లీనమైపోతుంది, విలీనమైపోతుంది, స్వరూప జ్ఞానం కలుగుతుంది. నువ్వు ఏకచింతన చెయ్యి, అద్వైత చింతన చెయ్యి, అన్యం లేదని చింతించు, ఉన్నదంతా నువ్వేనని నమ్ము అని భగవాన్ చెప్తున్నారు. అది అవ్యయాభావం, ఆ పూర్ణచిత్ సుఖం. ఇది సర్వం బ్రహ్మమయం జగత్, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. తెలుగులో ఈ శ్లోకం, హవిష్యు బ్రహ్మమే, లోపల వేసే హవిష్యు బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, హోత బ్రహ్మమే, వేసే హోత కూడా బ్రహ్మమే, అర్పణం బ్రహ్మమే, ఆ వేసేటువంటి క్రియ కూడా బ్రహ్మమే. ఇది బ్రహ్మ కర్మ సమాధియే, సమాధి స్థిత హోతయు. దీన్నంతటినీ ఆయన సమాధి అవస్థలో ఉండి కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన పొందేది కూడా బ్రహ్మమే. సమాధి స్థిత హోతయు, హోత ఆ హోమాన్ని చేసేటువంటి హోత కూడా పొందేది బ్రహ్మమే సుమ. అక్కడ బ్రహ్మం తప్ప ఇంకొకటి ఏదీ లేదని 24వ శ్లోకంలో అకర్మ గురించి పూర్తి చేసి కృష్ణ పరమాత్మ కర్మ గురించి చెప్తాడు, జ్ఞానం గురించి చెప్పి జ్ఞాని ఎలాగ ఆచరిస్తున్నాడు చెప్పి, ఆ జ్ఞానాన్ని పొందడానికి నిష్కామ కర్మయోగాన్ని ఎలాగ చెయ్యవచ్చు అని 25 నుంచి 32 దాకా దైవమే వాపరే యజ్ఞం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మజ్ఞానంతో తిరిగాడలేరు కదా, బ్రహ్మజ్ఞానులు కాలేరు కదా, సాధక యోగులు ఉంటారు, వాడు సాధనని ఎలాగ చేసుకోవచ్చు? కృష్ణ పరమాత్మ చెప్తూ, దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే. కొందరు యోగులు దైవ యజ్ఞాన్ని చేస్తారు, తమ ఇష్ట దైవాన్ని పూజిస్తారు, తమ గురువునే తమ ఆత్మస్వరూపంగా పరమాత్మ స్వరూపంగా అర్చిస్తారు, ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు. దైవమే వాపరే యజ్ఞం, వీళ్ళు కూడా ఆత్మస్వరూప యోగాన్ని పొందుతారు. ఇది సగుణ ఉపాసన, సగుణోపాసన చేసేటువంటి వాళ్ళు కూడా, ఈ దైవ యజ్ఞాన్ని చేసేటువంటి వాళ్ళు కూడా నిష్కామకర్మ యోగాన్ని చేస్తున్నారు. వీళ్ళు ఈ యోగాన్ని చేసి 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 వీళ్ళు కూడా చిత్తాన్ని శుద్ధి చేసుకుంటారు. బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞైవోపజుహ్వతి. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక నుంచి దగ్గర దగ్గర 10-12 యజ్ఞాల గురించి చెప్తున్నాడు, యజ్ఞ కర్మల గురించి చెప్తూ, ఈ దైవ యజ్ఞమే కాదు ఇక ముందు చెప్పబోయే ఈ యజ్ఞ కర్మలన్నింటినీ కూడా చిట్ట చివరికి జ్ఞాన యజ్ఞంలో బ్రహ్మ యజ్ఞంలోనే విలీనం చేయాల్సి ఉంటుంది. తను ఏ దైవ యజ్ఞాన్ని చేస్తున్నాడో లేకపోతే తను చేస్తున్నటువంటి మరొకటి ఏ యజ్ఞమైనా కానీ చివరికి ఆ యజ్ఞాన్ని కూడా తన పరమాత్మ స్వరూపంలోనే విలీనం చేసే ఆ క్షణం వస్తుంది. ప్రతి ఒక్కరికి అద్వైతానుభూతిని పొందే క్షణం వస్తుంది. దాని గురించి ఇక్కడ చెప్తూ 25వ శ్లోకంలో బ్రహ్మాగ్రౌ అదే బ్రహ్మాగ్ని, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాని యొక్క వైభవాన్ని పొంది తీరుతారు. బ్రహ్మాగ్నౌ నిష్కామ కర్మ యోగాన్ని చేసే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ జ్ఞానాన్ని పొంది తీరుతాడు. బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహవతి, ఈ యజ్ఞాన్ని పట్టుకునెళ్ళి ఒక యజ్ఞ కర్మలాగా భావిస్తూ బ్రహ్మాగ్నిలో వేసేస్తారు. అంటే తాము చేసే దైవ యజ్ఞాన్ని కూడా తమ ఆత్మస్వరూపంలో విలీనం చేసేసి జ్ఞానులై కూర్చుంటారు. రమణ మహర్షిలాగా అద్వైత జ్ఞాని అయి అద్వైత శిఖరం ఎక్కి కూర్చుంటారు. వీళ్ళు కూడా తమ చేస్తున్నటువంటి ఆ సాధక యజ్ఞాన్ని పూర్తి చేసుకుని జ్ఞానులై తరిస్తారు అని చెప్తున్నాడు 25వ శ్లోకంలో 2వ భాగంలో. కొందరు దైవ యజ్ఞాన్నే పర్యుపాసించి యోగులు బ్రహ్మాగ్నిలోన యజ్ఞాన్నే అర్పించే మరి కొందరు యజ్ఞ భావన తోడనే ఆచరిస్తారు అర్జున. తర్వాత నిత్యము మన నిత్య లోక వ్యవహారంలో మనం చేసేటువంటి పనులని ఇంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని గ్రహించడం వాటి గురించి, అలాగే కర్మేంద్రియాల ద్వారా కర్మలను చెయ్యడం, వీటిని కూడా యజ్ఞ కర్మల్లాగా ఏ రకంగా భావన చేయవచ్చు. భావన యజ్ఞం అంటే ఇదంతా జగత్తంతా ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు ఎవరో కాదు సుమా, నా లోపల నా అంతరాత్మగా ఉన్నది ఆ పరమాత్మయే సుమా. ఈశ్వర వేషం ధరించింది, ఈ జీవ వేషాన్ని ధరించింది కూడా ఒకే ఒక పరమాత్మ అని భావన చేస్తూ, ఆ భావనని కొనసాగిస్తూ లోక వ్యవహారాన్ని కూడా లోక వ్యవహారానికి యజ్ఞ రూపాన్ని ఇవ్వడం. 26వ శ్లోకంలో చెప్తున్నాడు శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే, కొందరు శ్రోత్రాది ఇంద్రియాలు అన్నట్టు చెవు లాంటి ఈ జ్ఞానేంద్రియాలు అన్నింటిని కూడా సంయమ అగ్నిషు జుహ్వతి సంయమనం కలిగి ఉంటారు. అంటే దేని పడితే దాన్ని వినరు, దేని పడితే దాన్ని చూడరు, దేని పడితే దాన్ని తినరు, ఈ రకంగా దేని పడితే దాన్ని లోపలికి తీసుకోరు సుమా, యుక్తాయుక్తాలను గ్రహించి స్వీకరిస్తారు. ఆ సంయమాగ్రిషు జుహ్వతి, ఆ అదుపులో పెట్టడం, ఆ అదుపులో పెట్టడమే నియంత్రించడమే ఇది ఒక అగ్నిసుమ. అదుపులో పెట్టడమే దానిని అగ్నిలో హోమం చేయడం అంటే ఇంద్రియాలను విచ్చలవిడిగా వదలకుండా పగ్గం వేసి కళ్ళెం వేసి వాటిని నియంత్రించి యుక్తాయుక్తాలను తెలుసుకుని వాడుకుంటూ ఉండడం కూడా ఒక యజ్ఞ కర్మ లాంటిదే అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. శబ్దాదీన్ విషయానన్య, శబ్దాదులను ఇంద్రియాలలో వెయ్యడం అంటే శబ్దాది విషయాలను ఇంద్రియాల ద్వారా గ్రహించడం, తర్వాత ఇంద్రియాలని అదుపు చేయడం, బండిని అదుపు చేయడం, బండిని ఉపయోగించుకుని ప్రయాణం చేయడం. అంటే ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవడం ఒక యజ్ఞం అయితే, ఇంద్రియాల ద్వారా నిత్య వ్యవహారాన్ని కొనసాగిస్తూ పోవడం, విషయాలను గ్రహించడం, కర్మలను చేసుకుంటూ పోవడం అది కూడా ఒక యజ్ఞమే. ఇంద్రియ విషయాలను ఇంద్రియాలలో వెయ్యడం కూడా ఒక హవన కర్మయ్యే సుమా అన్నాడు. దానిని భోగంలాగా కాకుండా యోగంలాగా తీసుకుంటే దానితో కూడా చిత్తశుద్ధి ఏర్పడుతుంది, ముక్తి దొరుకుతుంది. కృష్ణ పరమాత్మ చెప్తూ తెలుగులో ఈ శ్లోకం, సంయమాగ్నులలో అన్ని ఇంద్రియాలను కొందరు ఇంద్రియాలను అన్నింటినీ కూడా అదుపు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు వాడుకోరుసుమా. ఇంద్రియాగ్నులలో కొన్ని విషయాలను కొందరు ఇంద్రియాగ్నులలో విషయాలను వేస్తారు, కొన్ని విషయాలని తూచి తూచి ఓం ఓ
అంకుల్
అమ్మ సరిగ్గా వినిపిస్తుందా?
సరిగ్గా వినిపించడం ఏంటి, ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోయారు, ఇంకా ఆపడం కూడా కష్టమైంది.
ఇంకా అయితే ఇక్కడ ఆపేద్దామమ్మా, అంటే నేను రెండు మూడు నిమిషాల్లో కంక్లూడ్ చేసేస్తా.
ఓ ఎస్ ఎస్ కరెక్ట్ గా
శ్లోకాలని చెప్పిన అలాగేనమ్మా.
తప్పకుండా 3 నిమిషాల్లో 9 అవుతుంది కరెక్ట్ గా, 3 నిమిషాలు మీ శ్లోకం కంప్లీట్ చేసి ముగించండి అంకుల్, పర్వాలేదు ఒక 5 మినిట్స్ అటు ఇటు అయినా పర్లేదు.
అలాగేనమ్మా, కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ ద్రవ్య యజ్ఞాల గురించి, తపో యజ్ఞాల గురించి, తర్వాత ధ్యానం గురించి, స్వాధ్యాయం గురించి, తన స్వరూప విచారణ గురించి, తర్వాత రాగద్వేషాలను వదిలిపెట్టడం, దాన్ని సన్యాసంగా చెప్తూ వీటిని అన్నింటినీ చేసేటువంటి వాళ్ళు కూడా యజ్ఞాలను నిర్వహిస్తున్నట్లే, అలాగే ప్రాణాయామాన్ని కూడా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా, రమణ భగవాన్ చెప్పినట్లు ప్రాణాయామం కూడా ఒక యజ్ఞకర్మే అని కృష్ణ పరమాత్మ చెప్తాడు 29వ శ్లోకంలో. అపానంలో ప్రాణాన్ని, ప్రాణాన్ని అపానంలోను అర్చించడం ద్వారా ప్రాణాయామాన్ని చేస్తూ కూడా కొంతమంది యజ్ఞకర్మ ద్వారా శుద్ధి పడతారని చెప్తాడు. 30వ శ్లోకంలో ఈ యజ్ఞాలను ముగిస్తూ నేను నియమిత ఆహారాన్ని, రమణ భగవాన్ చెప్పినట్లు సాత్విక ఆహారాన్ని మితంగా తీసుకుంటూ ఆహార నియమాన్ని పాటించేటువంటి వాళ్ళు కూడా, ప్రాణాల్లో ప్రాణాలను హోమం చేస్తున్నటువంటి వాళ్ళు అవుతారు. వీళ్ళందరూ కూడా యజ్ఞవేత్తలే. యజ్ఞం ద్వారా వీళ్ళు శుద్ధి పడతారు, వీళ్ళ చిత్త శోధనం జరుగుతుంది, వీళ్ళకి ముక్తి లభిస్తుంది అని 31వ శ్లోకంలో, ఎవరైతే యజ్ఞాలను ఆచరించి యజ్ఞ ప్రసాదంగా ఆ పరమాత్మ ప్రసాదాన్ని ఎవరైతే అందుకుంటారో, పరమాత్మ యొక్క ఆ స్వరూపాన్ని, ఆ శాంతిని, ఆ సుఖాన్ని ఎవరైతే అందుకుంటారో, వాళ్ళు పరబ్రహ్మమై నిలబడతారు. ఈ యజ్ఞం చేసి పరమాత్మ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు పరబ్రహ్మ స్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందుతారు. కానీ ఎవరైతే యజ్ఞాన్ని ఆచరించరో, నిష్కామ కర్మయోగాన్ని చేయరో, వికర్మను పట్టుకుని పెడద్రోవలో వెళ్ళిపోతారో, కోరికలను తీర్చుకోవడానికి పనులను చేసుకుంటూ పోతారో, వాళ్ళు బంధించబడతారని చెప్పి ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు వేదంలో చెప్పబడ్డాయి. అవన్నీ కూడా కర్మ చేయడం ద్వారానే సాధ్యమవుతాయి. కాబట్టి అర్జున, నువ్వు కర్మను చేసి తీరాలి, నువ్వు కర్మను విడిచి పారిపోకూడదు. కర్మను చేయడం ద్వారానే చిత్తం శుద్ధి పడుతుంది, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే, ఆత్మస్వరూప జ్ఞానం కలిగితే అద్భుతమైనటువంటి జ్ఞాని చేసినటువంటి పని, కోట్లాది జన్మలుగా చేయలేనటువంటి పనిని చేసినటువంటి వాడు అవుతావు అర్జున అని చెప్పి, ఇక్కడతో కర్మ గురించి కూడా, నిష్కామ కర్మ గురించి కూడా వివరించి చెప్పి, ఈ కర్మ ద్వారా ఆ జ్ఞానాన్ని పొందవచ్చు, ఈ కర్మ ద్వారా ఆ కర్మను పొందవచ్చు, వికర్మ జోలికి వెళ్ళక సుమ అని చెప్పి, నువ్వు అకర్మను పొందితే, నువ్వు జ్ఞానివైతే ఆ వైభవం ఎలా ఉంటుందో చెప్తాను అర్జున అని 33 నుంచి 43 దాకా 10 శ్లోకాల్లో జ్ఞానం యొక్క వైభవాన్ని క్లుప్తంగా ఉష చెప్పినట్లు 4-5 నిమిషాల్లోనే ముగించి ఆపేద్దాము. శ్రేయం ద్రవ్యమయాది యజ్ఞాత్. ద్రవ్యమైనటువంటి, ద్రవ్యమయమైనటువంటి యజ్ఞాలు, నిష్కామ కర్మయోగులు చేసేటువంటి అన్ని కూడా ద్రవ్య యజ్ఞాలే. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో చేసేటువంటి, లోకంలో చేసేటువంటి యజ్ఞాలే. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు బ్రహ్మయజ్ఞంగా పరిణతిని పొందుతాయి, జ్ఞానమే నిలుస్తాయి, ఆత్మస్వరూప జ్ఞానం, అద్వైత జ్ఞానం కలుగుతుంది. కాబట్టి చేసే ప్రతి యజ్ఞము కూడా చివరికి జ్ఞాన యజ్ఞమై నిలబడాలి. భగవాన్ చెప్పినటువంటి కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, విచారణ మార్గము అన్ని చేసుకుంటూ చివరికి జ్ఞాని అయి తరిస్తారు, సచ్చిదానంద స్వరూపమై నిలబడతారు, రమణ భగవాన్ ఉపదేశ సారంలో చెప్పినట్లు. అలాంటి జ్ఞానాన్ని పొందేసరికి కర్మ అంతా పూర్తి అయిపోతుంది, కర్మ ఆగిపోతుంది, కర్మలన్నీ కూడా జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయి అని 33వ శ్లోకంలో చెప్పి, 34వ శ్లోకంలో షిరిడి బాబా గారు కూడా చెప్పేవారు, ఆ జ్ఞానాన్ని నువ్వు పుస్తకాలు చదవడం ద్వారా పొందలేవు, జ్ఞానిని ఆశ్రయించు. రమణ భగవాన్ లాంటి, జిన్నూరు నల్లగారు లాంటి జ్ఞానిని ఆశ్రయించడం ద్వారానే జ్ఞానం కలుగుతుంది తప్ప, పుస్తకాలు చదివినంత మాత్రాన, శ్లోకాలను కంఠస్థం చేసినంత మాత్రాన, చదివి అర్థం చేసుకున్నంత మాత్రాన జ్ఞానం కలగదని అర్జునుడితో కృష్ణ పరమాత్మ చెబుతూ, నువ్వు జ్ఞానులను ఆశ్రయించు, వారికి సేవ చెయ్యి, వారు అందించినటువంటి జ్ఞానాన్ని నువ్వు సేవించు, నువ్వు అవసరమైతే వాళ్ళని పరిప్రశ్నించి, వాళ్ళు నీకు జ్ఞానాన్ని అందిస్తారు, నీకు జ్ఞానాన్ని బోధిస్తారు, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళ తత్వదర్శులు, వాళ్ళని ఆశ్రయించు అర్జున, నేను చెప్పిన దానితోటే నీకు మోక్షం రాదు, నువ్వు జ్ఞానులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందు అని 34వ శ్లోకంలో చెప్పి, ఏ జ్ఞానాన్ని పొందితే ఇప్పుడు దాకా నీకు కలిగినటువంటి మోహం మళ్ళీ జీవితంలో ఎన్నడూ నీ మీద వచ్చి మీద పడదు, అలాంటి జ్ఞానాన్ని నువ్వు పొందు, అలాంటి జ్ఞానాన్ని నువ్వు పొందితే ఈ జగత్తునంతటినీ అర్జున నీలో చూస్తావు, నాలో కూడా చూస్తావు. అర్జున, నేను నువ్వు వేరు కాదు, నేనే నువ్వు, నువ్వే నేను, నీ అంతరాత్మయే పరమాత్మనైనటువంటి నేను, నీ అంతరాత్మయే నేను సుమ, పరమాత్మను సుమ, నీలో నాలో లోకాన్నంతటినీ చూస్తావు, ఆత్మలో పరమాత్మలో, ఆత్మే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ, ఆత్మలో పరమాత్మలో ఈ జగత్తునంతటినీ నువ్వు చూస్తావు అర్జున అని చెప్పి, ఆ జ్ఞానం యొక్క వైభవాన్ని ఒక్కొక్క శ్లోకంలో ఒక దాంతో పోలుస్తున్నాడు. జ్ఞానం అనేటువంటి నౌక మీద కూర్చుంటే నువ్వు ఈ ప్రతి పాపాన్ని దాటేస్తావు అర్జున, జ్ఞానం నౌకలాగా నిన్ను ప్రతి పాపం నుంచి దాటించేస్తుంది, నీకు స్వరూప జ్ఞానాన్ని, ఆత్మస్వరూప జ్ఞానమే ఇచ్చేస్తుంది నీకు, నీకు స్వరూపాన్ని అందిస్తుంది అని ఇంకొకసారి 37వ శ్లోకంలో రమణ భగవాన్ కూడా ఎంచుకున్నారు. ఈ కట్టెలను మండుతున్నటువంటి అగ్ని ఎలాగైతే మడిచి బూడిద చేసేస్తుందో జ్ఞానాగ్ని, జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తూ జ్ఞానాగ్ని అలాగా కర్మ ఫలితాలను అన్నింటినీ కూడా, ఉష చెప్పిన ఆ సంచిత ప్రారంభ ఆగామి కర్మ ఫలాలను అన్నింటినీ కూడా కాల్చి దగ్ధం చేస్తుంది ఆత్మస్వరూప జ్ఞానం. జ్ఞానుల దగ్గర, జ్ఞానులను ఆశ్రయించి నువ్వు పొందినటువంటి జ్ఞానము నువ్వు చేసినటువంటి కర్మ ఫలాలను అన్నింటినీ కూడా కాల్చి దగ్ధం చేస్తుంది, నిన్ను జ్ఞానిగా నిలబెట్టేస్తుంది అని చెప్పి, జ్ఞానంతో సమానమైనటువంటి వస్తువు పోలిక ఈ జగత్తులో ఎక్కడా లేదు సుమా. నీకు అది కాలక్రమేణా నువ్వు నిష్కామ కర్మయోగాన్ని చేసుకుంటూ వెళితే కాలక్రమేణా నీకు జ్ఞానం సిద్ధిస్తుంది అర్జున, నీకు జ్ఞానం లోపల నుంచే సిద్ధిస్తుంది అని 39వ శ్లోకంలో రమణ భగవాను ఘంటసాల గారు కూడా పాడారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే, ఇంద్రియ నిగ్రహం ఉంటే, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని శ్రద్ధని కలిగి ఉంటే, రమణ భగవాన్ చెప్పినట్లు ఉన్నదంతా ఒకటే అది నేనే ఎవరైతే నమ్ముతారో శ్రద్ధయా సాధ్యత, ఈ శ్రద్ధ కానీ ఉంటే జ్ఞానం కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలి, దానికోసమే గట్టి నిర్ణయం చేసుకుని క్షణక్షణం ప్రయత్నం చేస్తూ ఉండాలి, తత్పరత్వం కూడా ఉండాలి. జ్ఞానం లభిస్తే ఆ పరమసుఖము, ఆ మోక్ష శాంతి తక్షణమే దొరుకుతుంది. 39వ శ్లోకంలో చెప్పి చివరికి శ్రద్ధ, జ్ఞానం లేకపోతే పర్వాలేదు, శ్రద్ధ కూడా లేకపోతే అమ్మో కొంచెం ప్రమాదము కాదు, అనుమానం కూడా ఉంటే ఆత్మస్వరూప జ్ఞానం ఉందా, ఈ జ్ఞానులు చెప్పేది నిజమేనా, ఈ దేహమే నిజమా, చచ్చిన తర్వాత ఏమవుతాను తెలియదే, ఏదో ఇలా అనుమానిస్తూ ఉంటే, జ్ఞానం లేకపోతే, శ్రద్ధ కూడా లేకపోతే, మహాత్ముని మాట కూడా నమ్మకపోతే, అనుమానం కూడా పెట్టుకుంటే, ఈ మూడు ఎవరిలో అయితే ఏర్పడతాయో, జ్ఞానం లేనితనము, శ్రద్ధ లేనితనము, అనుమానాలతో నిండి ఉండడము, వాడు నశించిపోతాడు. వాడికి ఈ లోకంలోనే సుఖపడడు, వాడికి మరొక లోకం ఏది దొరికినా ఇలా తగలేసుకుంటాడు అని చెప్పి, అర్జున నువ్వు కర్మ యోగం ద్వారా నువ్వు కర్మ ఫలాలను అన్నింటినీ కూడా సన్యసించు, నువ్వు వాసనలు అన్నింటినీ కూడా ఖర్చు చేసుకో, నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానంలో నిలదొక్కుకో, నువ్వు ఆత్మవంతుడివై నిలదొక్కుకో, ఆత్మస్వరూపమై నిలదొక్కుకో, అప్పుడు నువ్వు జ్ఞానివై కూర్చుంటే నిన్ను కర్మలు బంధించవు అని చెప్పి ఆఖరు శ్లోకంలో, కాబట్టి నువ్వు అజ్ఞానం కారణంగా నువ్వు ఇప్పుడు మోహానికి గురి అయ్యావు, నీ ఆత్మస్వరూప జ్ఞానాన్ని, నీలోనే ఉన్నటువంటి నీ సచ్చిదానంద స్వరూప జ్ఞానాన్ని నువ్వు నీ ఆ జ్ఞానాన్ని, జ్ఞానాన్ని పొంది నువ్వు ఆ జ్ఞానమైనటువంటి ఖడ్గం ద్వారా నీలో లేస్తున్నటువంటి ఈ మోహమైనటువంటి భ్రాంతిని, ఈ సంశయమైనటువంటి భ్రాంతిని నువ్వు నిర్మూలించు, ఛేదించి లే. ఆత్మ అజ్ఞాన జరితం ఈని, ఆఖరు శ్లోకం తెలుగులో 42వ శ్లోకం, అజ్ఞాన జరితం ఈని ఎదలో నున్న సంశయం, జ్ఞాన ఖడ్గముతో దీన్ని ఛేదించు లెమ్ము యోగివై. ముందు నువ్వు నిష్కామ కర్మ యోగివవు, జ్ఞానివై నిలబడు, ఈ అజ్ఞానాన్ని ఛేదించు అని చెప్పి అధ్యాయాన్ని ముగిస్తాడు. ఇది శ్రీమద్ భగవద్గీతలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ విద్య ఎందలి, యోగ శాస్త్రమునందలి, శ్రీకృష్ణార్జున సంవాదములోని జ్ఞాన కర్మ సన్యాసం యోగమనడి 4వ అధ్యాయము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః.
థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ, అద్భుతంగా చెప్పారు. అదే ఇంకా కృష్ణుడే మిమ్మల్ని నడిపించేశాడు, అలా రథం వెళ్ళిపోయింది అంతే. అద్భుతం. అండ్ హోలీ కంపెనీ
చాలా సంతోషం.
థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.
ఓం
నాన్న పరమాత్మనే నమః. ఓం.